సూర్యనాథం పొందేవారు. ఆ దేహం దేహి, దేహి అంటే దేహం ధరించిన వాడు, దేహి అంటే అక్కడ జీవుడు, దేహము దేహి. ఆ దేహి దేహము దేహి దేహంతో ఉన్నప్పుడు చేసుకునే దాన్ని బర్త్డే జన్మదినోత్సవం అంటారు. దేహి దేహం విడిపోతుంది, దేహం మరణించిన తర్వాత చేసేదాన్ని జయంతి అని అంటారు. ఈరోజు మనం జగన్నాథ స్వామి వారి యొక్క 77వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ బిల్లు కట్టేటప్పుడు జగన్నాథ స్వామి గారు ఏమన్నారంటే పైసలు ఎక్కువైపోతున్నాయి అనేవారు. కానీ ఇక్కడ అనేక వివాహాలు జరుగుతున్నాయి, అనేక సభలు జరుగుతున్నాయి, మీరు ఈ బిల్డింగ్కి పైసలు ఎక్కువైనా సద్వినియోగం అవుతుంది. అంటే ఈ పుణ్యంలో ఈ జ్ఞాన యజ్ఞాలు జరిగే పుణ్యంలో ఆయన దేశి ఆయన జీవుడు ఎక్కడ ఉన్నా దీని తాలూకు పుణ్యం ఆయనకు అందుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన చేతుల చోటు చేసిన మంచి పనుల్లో ఇది ఒక పని. చేసి మర్చిపోయితే మనం మంచి పని చేసి మర్చిపోవటం మంచిది, మనం ఎంత తొందరగా మర్చిపోతే ఈశ్వరుడు అంత గుర్తు పెట్టుకుంటాడు. మన వాటా మనకి పంపిస్తానే ఉంటాడు. ఏ లోకంలో ఉన్నాం మనం, దేహం నేను అని అనుకుంటున్నాం కాబట్టి ఐ ఆర్ నాట్ ఐ, ఐ అంటే ఆత్మ, అది కానిదంతా నాట్ ఐ, నేను నాది, నేను కానిది, నేను చైతన్యము, నేను కానిదంతా నాట్ ఐ, ఉండ శరీరము మనస్సము లోకము అనే అలా చూస్తే ఉన్నది ఒకటే వస్తువు. దేహము ఆత్మ అని అనుకోవటం ఉంది, అనేక మంది జీవులు ఉన్నాయని, అనేక మంది ఆత్మలు ఉన్నారని, అనేక దేవకోటి ఉందని మనకు అనిపిస్తుంది. దేహంతో తాదాక్ష్యం పొందే నేను ఇండి మర్చిపోతే, దేహంతో తాదాక్ష్యం పొందే నేను నేను మర్చిపోతే అది జీవుడే లేదు, ఉన్నది ఒకటే సత్పదార్థం. జగన్నాథ స్వామి గారు కష్టపడి చదువుకున్నారు, తర్వాత ఆయన దగ్గర నేర్చుకునేది మనం క్రమశిక్షణ, టైం సెన్స్. అలాగే మా స్కూల్లో కొంతమందికి టైం అంటే బాగా ఇష్టం, టైం సెన్స్. అలాగే మా స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు, ఆయన పేరు కొనపాల సత్యనారాయణ గారు. డిజీఓ గారు వస్తే డిజీఓ గారు మాట్లాడుతూ ఆయన లెక్కల గురించి చెప్పారు, లెక్కలు ఎవరు అయిందనుకోండి, డిజీఓ గారు మీరు ఇన్స్పెక్షన్ చేస్తుంటే చేస్తానని నేను క్లాస్కి వెళ్ళి వచ్చేస్తాను. ఆయన పై అధికారులు వచ్చినా సరే ఆయన అక్కడ కూర్చొని క్లాస్కి వెళ్ళిపోవాడు, ఏమనుకుంటున్నారని సమస్య రాకుండా వెళ్ళిపో, వాళ్ళు ఏదో అనుకుంటారని మన డ్యూటీ మనం అక్కడ విడిచిపెడతా ఉన్నారు కొనపాల సత్యనారాయణ. అలా కొంతమందికి టైం సెన్స్ ఎక్కువ ఉంటుంది. సరిగ్గా పలానా టైంలో భోజనం చేస్తారంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు, పలానా టైంలో స్నానం చేస్తారంటే వాళ్ళు బాత్రూంలో ఉంటారు. అలా గడియారం అలా తిరుగుతున్నట్టు ఏ టైంలో ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది. మనం కాలాన్ని గౌరవిస్తే కాలాన్ని ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. సరసల నుండి ఎవరితో మాట్లాడుతున్నకుండా మాట్లాడి పని అయిపోయిన తర్వాత అక్కడ మాట ముగించేయడం మంచిదని జగన్నాథ స్వామి గారు చెప్తూ ఉంటారు. లేకపోతే అనవసరమైన మాటలు వస్తాయి, యూస్లెస్ టాక్, అనవసరి టాక్. ఒకటి క్రమశిక్షణ, ఆయనలో చాలా క్రమశిక్షణ ఉండేది. ఎందుకంటే జీవితంలో క్రమశిక్షణ లేకుండా అభివృద్ధిలోకి రావటం చాలా కష్టం. భౌతికం కానండి ఆధ్యాత్మికం కానండి క్రమశిక్షణ. అంటే తల్లిదండ్రులు అంటే ఆయన ఇంటికి గౌరవం, ఇంటికి గౌరవం అంటే క్రమశిక్షణ నేర్పారు ఆయనకి, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పారు. ఈ రోజున ఆర్థికంగా కానీ లేదా గ్రామంలో భీమవరం పట్టణంలో చాలా ముఖ్యంలో బార్లో చాలా ముఖ్యమైనటువంటి లాయర్గా భీమవరం పట్టణంలో వీఐపీలో ఇన్ని రకాలుగా ఆయన రాణించడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఆయనకి ఇచ్చిన శిక్షణ. అంతేగా ఆ తల్లిదండ్రులకు మాతృదేవో భవ, పితృదేవో భవ, గురు ఆచార్య దేవో భవ అని మనకి తైత్రీయ ఉపనిషత్తు చెబుతుంది. ఆచార్యుని గౌరవించు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, దైవాన్ని గౌరవించు. తర్వాత ఇంకోటి ఆచార్యులుగా వెళ్ళక్కర్లేదు, తల్లిదండ్రులుగా వెళ్ళక్కర్లేదు. ఇతరులను మనం గౌరవించడం మనకు లాభం వస్తాం కానీ నష్టం రాదు. ఇతరులను అలవాటుపరిస్తే ఎప్పటికైనా నష్టపోతాం, ఇతరులను గౌరవించడం మనకు లాభం వస్తుంది కానీ నష్టం రాదు. మనం తెలుగు రాకపోతే తెలుగు భాష నేర్చుకుంటాం, లెక్కలు రాకపోతే లెక్కలు నేర్చుకుంటాం. అలా అభ్యాస వైరాగ్యాలకు వస్తే సరే లేకపోతే నేర్చుకోవాలి. ఎక్కువ తిని బాధపడద్దు, తక్కువ తిని సుఖపడము. మన శరీరం మనం బాగా శుభ్రం చేసుకుంటున్నాం, ఉండి శుభ్రం చేసుకుంటున్నాం, ఉండి శుభ్రంగా మళ్ళీ శుభ్రం చేసుకుంటున్నాం, కానీ మనసును శుభ్రం చేసుకోవటం మర్చిపోతున్నాం అని. ఇల్లు ఉండే విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నాం, కానీ మనస్సును శుభ్రం, అన్నిటికంటే అత్యంత ప్రధానమైన ఏంటంటే మనస్సును శుభ్రం చేసుకోవటం. ఇస్త్రీ మడత ఎలా ఉంటుందో మన మనస్సును కూడా అలా నీట్గా అట్టే పెట్టుకోవాలి, క్లీన్గా అట్టే పెట్టుకోవాలి, దాన్ని ఎప్పుడు కండిషన్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటి, మన శరీరం మరణించాక మనకు కూడా వచ్చేది మనస్సు. మన శరీరం రాదు, మన ఇల్లు రాదు, మన శరీరం రాదు, మన కూడా రాని శరీరం పట్ల మనకు కూడా కానీ ఇల్లు పట్ల ఇస్తున్న శ్రద్ధ కూడా మన మనస్సుకి ఇవ్వటం లేదు. అంటే మన మనస్సును పరిశుభ్రం చేసుకోవాలి, అది అన్నిటికంటే చాలా ముఖ్యమైన పని. కానీ అది ముఖ్యమైన పని కాదని అనుకుంటున్నాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్. మనసును నీట్గా ఉంచుకోవాలి, మనసును కండిషన్లో పెట్టుకోవాలి, మనసును బాగు చేసుకోవాలి, మనసును నియమబద్ధం చేసుకోవాలి. మనసును ఎక్కడ నిలబడమంటే అక్కడ మనసు నిలబడుతూ ఉండాలి. కొన్ని విషయాలు మర్చిపోవాలి, కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మర్చిపోవాలంటే విషయాన్ని మర్చిపోమని చెప్తే మనసు మర్చిపోవాలి. ఇవి మంచివి, ఇది వాళ్ళు, ఈ వాక్య వల్ల ఇవి నీకు ఉపయోగం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకుంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. అది మైండ్ కంట్రోల్ అంటే. అయితే రెండు తలంపులే, జ్ఞాపకం పెట్టుకోవడం ఒక తలంపు, మర్చిపోవటం కూడా ఒక తలంపు. అన్ని తలంపులు ఈ తలంపు, అన్ని తలంపులే జీవితంలో. మనసు కూడా తలంపుల యొక్క సమూహమే. అంటే మనం మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకుని దాంతో జాగ్రత్తగా ఆలోచించుకుని, ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి పని చేయాలి. ఆలోచించి మాట్లాడటం వల్ల, ఆలోచించి పని చేయటం వల్ల ప్రమాదంలో పడం. అంటే వాక్కు తపస్సు, ఆలోచించి మాట్లాడటం అనేది కూడా ఒక తపస్సు. మనం ఏదైనా మాట్లాడేప్పుడు ఇతరుల క్షేమం కోరి మాట్లాడాలి, ఇతరులను ప్రేమించి మాట్లాడాలి. ఇతరులను ప్రేమించి మాట్లాడితే, ఇతరుల క్షేమం కోరి మాట్లాడితే అంటే అది కూడా మన సాధనలో ఒక భాగం అవుతుంది. సాధనంటే మీ పూజకి మీ పూజ చేయటం, పూజ సాధన, జప సాధన, అది ఒకటే కాదు సాధన అంటే. ఇతరులను ప్రేమించటం, ఇతరుల క్షేమం కోరి పని చేయటం, ఇతరుల క్షేమం కోరి మాట్లాడటం కూడా సాధనలో ఒక భాగం. అప్పుడు మీ మనసులో ఇరుక్కుపోతుంది, పెద్ద పెద్ద మనస్సులు అవుతాయి. కృష్ణాల దీపాలు లాంటి మీ మనసులో పెట్టిన మార్క్స్ లాంటి లైట్ లాంటి దీపాలు అవుతాయి. మీ మనసు విషయాలు అవుతుంది, హృదయం లోతు పెరుగుతుంది. ఇప్పుడు ఇతరులు ప్రేమించి మాట్లాడితే వాళ్ళ క్షేమం కోరి పని చేస్తారు. అంటే మన మాటలో ప్రేమ ఉండాలి, పనిలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేని మాట, ప్రేమ లేని పని, ఇది అర్థం. దానివల్ల చేసేవాడికి వికాసం ఉండదు, ఉపకారం పొందేవాడికి కూడా ఎన్ని వికాసం ఉండదు. మీరు నా హృదయంలో సత్యం ఉందని చెబుతున్నారు, నా హృదయంలో సత్యం ఉందని చెబుతున్నారు, నాకు అది గుర్తింపుకి రావటం లేదు. ఉందని చెబుతున్నారు, దానికి అది నాకు గుర్తింపు రావటం లేదు. అది చేస్తేనే కానీ ఒక జీవితంలో నాకు సంతృప్తి ఉండదు, అది జరిగిపోవటం అసంతృప్తిగానే ఉన్నాను. లోపల అసంతృప్తిగా ఉంటే బయట మీ దగ్గర సంతృప్తిగా ఉన్నానని చెప్పినా ప్రయోజనం లేదు. లోపల అసంతృప్తిగానే ఉన్నాను, అసంతృప్తిగా ఉన్నాయని మీకు చెప్తున్నాను. హృదయంలో ఏదో ఉంది, ఏదో ఉందని మీరు చెప్తున్నారు, కానీ నాకు అవగాహన కావటం లేదు. అంటే అప్పుడు భగవాన్ చెప్తున్నారు, మీ తలంపులు మాసిపోలేదు, మీ సంస్కారాలు మాసిపోలేదు, మీ వాసనలు మాసిపోలేదని. ఏం లేదు, మన స్వరూపానికి మనం దూరం చేసింది మన తలంపులు. మీరు జ్ఞానం సంపాదించడానికి ఒళ్ళంతా బాగా చేసేసుకోకర్లేదు. మీరు చేసి సాధన చేసుకోండి, ఒక గురు భక్తి వల్ల కూడా జ్ఞానం కలదు. మీ పద్ధతులు మీరు సాధన చేసుకోండి, గురువు పట్ల ఉన్న భక్తిలో చలనం లేకుండా ఉండాలి. గాలి లేని చోట, గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా గురువు పట్ల ఉన్న భక్తిలో చలనం లేకుండా ఉండాలి, అచలంగా ఉండాలి. దానివల్ల కూడా మనకి జ్ఞానం కలదు. మనం చేసే సాధన 10 రూపాయలు, గురువు యొక్క దయ 90 రూపాయలు. కానీ అది మర్చిపోతున్నాం మనం. అంతా గురువు చేసేది మనం చేస్తున్నాం అని అనిపిస్తుంది. ఒకవేళ గురువు పేరు, గురువు పట్ల మనం భక్తి కలిగితే, గురువు పట్ల మనకు ప్రేమ కలిగితే, ఆ గురువుని పాదాల ఎందుకు మనకు ఇష్టత కలిగితే, అది కూడా ఆయన దయ వల్లే కలగాలి, మన దయ వల్ల కలిగేది కాదు. ఈశ్వరుడు పట్ల మన భక్తి వల్లే గురు భక్తి కూడా కలుగుతుంది. గురువు అన్నా ఈశ్వరుడు అన్న ఒకటి. అంటే మనం అనేక జన్మల నుంచి మనకు ఉన్నటువంటి భక్తిని ఈశ్వరుని పూజించగా, జపించగా, ధ్యానించగా, ఆ ఈశ్వరుడే మన భక్తికి గుర్తుగా, మన భక్తి, మన భక్తి ఆ ఈశ్వరుడే మన కోసం, మన భక్తి నిమిత్తం, మనకి గమ్యానికి చేర్చడం కోసం ఆ ఈశ్వరుడే రూపం ధరించి వస్తాడు, వాడే గురువు. బహుజన్మల్లో మనకున్న భక్తి వల్ల, మనం చేసిన పుణ్యకర్మల్లో, ఆ ఈశ్వరుడి పాదాల పట్ల మనకునేటువంటి నిశ్చలమైనటువంటి భక్తి వల్ల ఆ ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు. ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మన్నా ఒక్కటంటే ఒక్కటే అన్నారు భగవాన్. అది నీ హృదయంలో ఒక సత్యం ఉంది. అయితే నీ తలంపుల వల్ల నీకు తెలియటం లేదు, నీ బలహీనతల వల్ల నీకు అది తెలియటం లేదు. సజ్జనం తరపు మనం రాగద్వేషాలు తగ్గించుకుంటే మనసు చెల్లి బూట్లో పడిపోదు. లోపల హృదయ గుహ ఉంటుంది, లోపల గుహ ఉంది, దాని హృదయ గుహ అంటారు. ఆ హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు, ఆడే పంచదార అన్నట్టు. లోపల మన హృదయంలో ఉంటుంది, లోపల మన హృదయం ఉందా, ఆ హృదయంలో ఒక గుహ ఉంది, హృదయ గుహ. ఆ గుహలోనే మన కంట్రోలర్ ఉన్నాడు, మన యజమాని ఉన్నాడు, మన భర్త కూడా మన హృదయ గుహలోనే ఉన్నాడు. వాడిని మనం నియమించేవాడు వాడు. కానీ దేహము నేను అనే తలంపు వల్ల లోపలికి వెళ్ళైపోతున్నాం, ఆయన దర్శనం చేయలేకపోతున్నాం. దానికి కారణం ఐఆర్ నాట్. దేహము నేను అనే తలంపులో లోపలికి వెళ్ళలేకపోతున్నాం, లోపలికి ములగలేకపోతున్నాం. మనకు తోకం సరిపోవటం లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు, తగిన సాంగత్యం లేదు, సద్గ్రంథ పట్టణం లేదు, తోకం లేదు మనకి. ఆ తోకం లేకపోవటం వల్ల, యోగ్యత లేకపోవటం వల్ల దేహమే నేననే తలంపు అది మనకు లోపలికి వెళ్ళి ఉంటుంది. ఎంచేది చూసి ఎన్ని జన్మలు ఎత్తినా దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటాం. అక్కడి నుంచి అసలు అజ్ఞానం ఎక్కడి నుంచే ప్రారంభం. దేహము నేను, దేహమే ఆత్మ, దేహమే సత్యము, నేనంటే దేహమే, అదొక తలంపు. దేహము నేను అనుకునేది ఒక తలంపు. ఆ తలంపులోంచే నీకు అజ్ఞానానికి, అవిద్యకి పునాదని. ఏది అజ్ఞానము? అజ్ఞానం ఎలా ఉంటుంది? మనం సరే భగవాన్ అడిగారు. మా ఎలా ఉంటుంది, అవిద్య ఎలా ఉంటుంది అని అడిగారు. బుడగను చూస్తూ ఆ బుడక్కి ఆధారంగా ఏ నీరైతే ఉందా, నీరుని చూడలేకపోవటమే మాయ, అదే అజ్ఞానం, అదే అభిజ్ఞ. లోపల చైతన్యం లేకుండా, అంతరాత్మగా ఈశ్వరుడు లేకుండా ఇందులో ఒక రూపం లేదు, ఒక నామం లేదు. మన నామరూపాలను చూస్తాం, ఈ నామరూపాలకు ఆధారంగా ఉన్న ఈశ్వరుని చూడలేం, అదే మాయ అంటే. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, మనకున్న అలవాట్ల వల్ల లేడని అనిపిస్తుంది. ఇందులో మనం సంపాదించి ఏం లేదు, ఓడగొట్టుకునేది ఉంది. ఏం చేస్తున్నారని పిల్లలు గారు సాధన ఏం చేస్తున్నారంటే, చదివించుకోవటం ఏమి ఓడగొట్టుకుంటున్నానని చెప్పారు కదా. అంటే వస్తువు నీ హృదయంలో ఈశ్వరు నీకు తెలుసున్నా, నీ లేకపోయినా పరమార్థం నీ లోపల ఉందో, చావు లేని సత్పదార్థం ఉంది. శరీరానికి చావు రాకుండా ఆపు చేయలేము, చావు లేని వస్తువుకి చావు చేయలేము. శరీరాన్ని చావు లేకుండా ఆపు చేయలేము, చావు లేని సత్పదార్థాన్ని అది దాన్ని చంపుదా ఉన్నాడు, దాన్ని చంపలేదు. లోపల వస్తువు ఉంది, వస్తువు నాకు అందటం లేదు, అంచేది నాకు సంతృప్తిగా కూడా లేదు, సాటిస్ఫాక్షన్ నాకు లేదు ఉందంటున్నారు. అంటే భగవాన్ చెప్పింది అంటే నీకు అలవాట్లేను అయ్యా, అలవాట్లు లేకం వల్ల నీకు అది తెలియదు, లేకపోవటం వల్ల తెలియకపోవటం కాదు, లోపల అలవాట్ల వల్ల నీకు తెలియకపోవటం లేదు, నీ లోపల బలహీనతల వల్ల తెలియకపోవటం లేదు. ఇవన్నీ ఎక్కడనే మనసులో ఉన్నాయి. మనసు అనిగితే ఏమి లేదు, పూజ సాధన జప సాధన మనసు అనగటానికి. ఇవన్నీ ఎవరో గురువు గారు నడుగుతున్నారు. ఏదో నడుగుతున్నారంటే కూర్చున్నప్పుడు జపం చేసుకుంటున్నారు, నడుస్తున్నప్పుడు చేసుకోలేకపోతున్నారు. ఓ శిష్యుడు గురువు గారిని ఈ మధ్యనే మొన్న నేను విషయం పట్టినప్పుడు వెళ్ళి అడుగుతున్నారు, ఆ గురువు గారిని ఎవడుతున్నారు, కూర్చున్నప్పుడు ఏదో నామం చేసుకుంటున్నానండి, నామం చెప్పండి, ఏదో కృష్ణనామం రామనామం ఏదో కృష్ణున్నప్పుడు, కానీ నడిచేటప్పుడు పని చేసుకునేప్పుడు చేసుకోలేకపో, కూర్చున్నప్పుడు చేసుకుంటున్నాను, నడుచుకున్నప్పుడు పని చేసుకున్నప్పుడు చేసుకోలేకపోతున్నాను. అయితే నువ్వు కూర్చున్నప్పుడు చచ్చిపోతే పర్లేదు, మరి నడిచేటప్పుడు పని చేసుకున్నప్పుడు చచ్చిపోతే ప్రమాదం. నువ్వు కూర్చున్నప్పుడేమో నామ చెప్పడం అలవాటు అయిపోయింది, నువ్వు చచ్చిపోయినప్పుడు కూర్చున్నది చచ్చిపోతే నీకు ప్రమాదం తప్ప ఎలాగైనా చేసుకుంటున్నావు కదా, మరి నడిచేటప్పుడు నీకు అలవాటు లేదు అంటున్నావు, నామ చెప్పమన్నప్పుడు చచ్చిపోతే ప్రమాదం అన్నారు. అది ఆలోచించుకుని చేసుకోమన్నారు. నీ కూర్చున్నప్పుడు ఎలాగైనా నామ చెప్పడం అలవాటు అయింది కాకపోతే, ఆ కూర్చున్నప్పుడు చచ్చిపోతే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అలవాట్లు చాలా ప్రమాదం, ద్వేషం కూడా ఒక పాడు అలవాటు. ఈ ద్వేషం ఉన్న వాడు ఏం చేస్తారంటే, వాడు బాగుపడకపోయినా పదే వీడికి ఎవడైతే వీడికి ఎవడి మీద అయితే ద్వేషం ఉంది వాడు బాగుపడదు కూడా అనుకుంటాడు. ఆ ద్వేషం ఉన్న వాడికి నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది చాలా ఎక్కువ. మీ మీద నాకు ద్వేషం ఉందనుకోండి, మీరు మంచి ఉన్నా నాకు మంచి కనపడదు, చెడ్డే కనిపిస్తాం. కాబట్టి మీరు మంచి లేకపోవటం వల్ల కాదు, నా ద్వేషం మీలో ఉన్న మంచిని చూడలేదు. ఇప్పుడు మీ మీద నాకు ద్వేషం ఉందనుకోండి, మీరు మంచి ఉన్నా మీరు ఉన్న మంచిని నా ద్వేషం చూడనివ్వదు, అంటే మీలో ఉన్న గుణం కూడా దోషం ఉంది కనిపిస్తుంది. ఎప్పుడు ద్వేషం ఉన్నప్పుడు ఇవన్నీ పాడాలి, వాటి ఇవన్నీ మనల్ని పాడు చేస్తాయి. అంటే నీ మనస్సు ఇప్పుడు అక్కడ చూడ అక్కడ చెట్టు ఆకు కదులుతాను కొంచెం, అక్కడ చూడ వేప చెట్టు ఆకు అటు ఇటు కదులుతాను, ఆ చెట్ల ఆకులో కొంచెం అటు ఇటు కదులుతుంది. ఎందుకు కదుగుతున్నాయి ఆకులు అక్కడ? గాలి వేస్తాను కొంచెం అటు ఇటు గాలి వేస్తాను, అది గాలి లేకపోతే ఆకు కదలదు. ఎంత కొంచెం చిన్న గాలి వేస్తుంది చిరుగాలి, ఆ చిరుగాలికి ఆకు కదులుతుంది, ఆ చిరుగాలి కూడా లేకపోతే అక్కడ ఆకు కదలదు. అసలు మనకి ఏ అలవాటు లేకపోతే, ఏ కోరిక లేకపోతే మనసును కదలము, నాకు కదలదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇంటికాడ ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ మనస్సు ఎక్కడైనా చెలించిందంటే, మీ మనసు ఎక్కడికైనా కదులుతుందంటే, మీకు ఏదైనా కోరికనా ఉండాలి, ఏదైనా అలవాటునా ఉండాలి, లేకపోతే వ్యక్తిభావన ఉండాలి. అందరికంటే నేను తక్కువ అనుకోవటము, అందరికంటే నేను ఎక్కువ అనుకోవటము, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఉండాలి. మీరు అందరికంటే మీరు ఎక్కువ అనుకుంటుంటే గర్వం వస్తుంది, తక్కువ అనుకుంటుంటే న్యూనత వస్తుంది. అది తరంపే ఇది తరంపే. అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనస్సు ఏదైనా కలుగుతానంటే కారణం అక్కడ ఏదైనా కోరిక ఉండాలి, అలవాటు ఉండాలి, ఏదో ఒక అలవాటు ఉండాలి. అక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకుంది. అది మీకు వ్యక్తి భావన ఉండాలి. వ్యక్తి భావన అంటే దేహమే నేను అక్కడ తరంపు ఉన్నా కానీ మనస్సు కలుగుతాం. ఏది కలుగుతారు, మనస్సు కలవలసిన పని లేదు. మీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కలవమంటే కలవటం లేదు అన్నారు భగవాన్ సందర్భం. అదే గురుభక్తి మనకు కుదిరినా మనస్సు కదరు. ఒక్క గురుభక్తి వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది. గురువు అంటే చైతన్యం, గురువు అంటే దేహం కాదు. ఒక్క గురుభక్తి కలిగినా మనం ఆత్మ జ్ఞానానికి, ఆత్మ యొక్క వైభవానికి, ఆత్మశాంతికి, ఆత్మవిద్యకు వారసులు అవుతాం. వివేక చూడమనేది ఆచార్య స్వాములు వారు అన్నారు. భగవద్ అనుభవం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్లో కొంత ఉదాత్తమైనది భక్తి, అది గురుభక్తి అని ఆచార్య స్వాములు వారు వివేక చూడమనేది చెప్తారు. ఆ స్వస్వరూప అనుసంధానమే భక్తి. అంటే నీ అలవాట్ల వల్ల నీకు తెలియటం లేదు, నీకు ఆ సంతృప్తి ఆ సాటిస్ఫాక్షన్ రావటం లేదు. అంటే ఇల్లు ఒళ్ళు గొల్లవుతుంది, ఇల్లు గొల్లవుతుంది అలవాట్ల వల్ల. ఇక్కడ భగవాన్ చెప్పింది అది, ఆ జ్ఞానం మాట ఎదురైంది. నీ హృదయంలో ఉన్న జ్ఞానం నీకు ఎలాగా తెలియదు. బాహ్యంగా కూడా నువ్వు పతనం అవుతావు, భౌతికంగా కూడా నువ్వు పతనం అవుతావు. అయితే గురువు యొక్క వాక్యాన్ని, ఆ శృతి యొక్క వాక్యాన్ని, గీత యొక్క వాక్యాన్ని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని నువ్వు ఉండి విశ్వసించి దాన్ని ప్రాక్టీస్ చేస్తే అలవాట్లు నశిస్తాయి, కాలి బూడు కలుగుతాయి. శ్రవణం చేయాలి. వినయం లేని వాడికి వినాలని అనిపించదని. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు, శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు, వినయం లేని వాడికి వినాలని అనిపించదు. అసలు అది వినాలనిపించడానికి కూడా అసలు పుణ్యబలం ఉండాలి. పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్యబలం ఉండాలి. ఆ కనీసం శ్రవణం చేయాలనే బుద్ధి కలగటం. అసలు మన అజ్ఞానంలో ఉన్నామన్న సంగతి కూడా తెలియనప్పుడు అందరూ విడుదల పొందడానికి ప్రయత్నం చేయం. అసలు చాలా మందికి వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. మన శరీరంలో ఏదైనా రోగం ఉందనుకోండి, ఉన్నట్టు తెలియతే మంచిది. అందులో విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే అజ్ఞానంలో ఉంది, అజ్ఞానం లేదనుకుంటే చాలా ప్రమాదం. అజ్ఞానంలో ఉన్నామని తెలియతే మంచిదే, కనీసం అందులోంచి బయటకు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవిద్య నుంచి రైట్ ఆ బంధం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాం. గురువు ఏం చేస్తాడంటే నీకు చైతన్యం గురించి బోధిస్తాడు, సత్యం గురించి బోధిస్తాడు, చావులేని సత్పదార్థం గురించి బోధిస్తాడు. బోధించడమే కాదు, దాన్ని పొంద ఎలా పొందాలో నిర్దేశిస్తాడు వాడు గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, మన లోపల ఉన్న చీకటిని పోగొట్టేవాడు గురువే. బాధించేవాడు గురువు కాదు, బోధించేవాడు గురువు. గురువు ఏం చేస్తాడంటే ఒకసారి ఏదో ఇరుకులో పెడతా ఉంటాడు అలాగే. ఆ ఇరుకులో పెట్టినప్పుడు నీకేమనిపిస్తుందంటే ఏంటి మనం ఈస్టాడు ఇలా ఇరుకులో పెట్టాడు ఏంటి అనిపిస్తుంది. ఆ ఇరుకులు ఇంటికి పెడతాడంటే మీకు జ్ఞానం కలగటానికి ఆ సందర్భాన్ని, అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అందుకని మీ మీద కోపం చేసి కాదు, ఇష్టం లేక కాదు, తొందరగా ఆయన హృదయంలోకి మిమ్మల్ని తీసుకుంటాను. ఈశ్వరుడు మనల్ని తీసుకుంటాను, హృదయంలోకి వెళ్ళగలం. కానీ ఆయన తీసుకోకుండా మన హృదయంలో కేవలం మన తెలివి వల్ల మన తలంపు వల్ల వెళ్ళలేము. అంతది ఈశ్వరుడే. దేహాన్ని ప్రారంభాన్ని గురించిపెట్టు, శాంతిగా ఇష్టంగా ప్రారంభాన్ని అనుభవించు. ఆ దేహానికి ప్రారంభం లేకుండా దేహం ఈ భూమి మీదకి రాదు. ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది మనస్సుకి. దాన్ని ఇష్టంగా అనుభవించు. పంచదార నోట్లో వేసుకున్నట్టు దాన్ని ఇష్టంగా అనుభవించు. ప్రారంభాన్ని అనుభవించినప్పుడు బాధ తట్టుకోలేక నీ బుద్ధి ఎప్పుడైనా చెదిరిపోవచ్చు. చెదిరిపోయినా నీ పుణ్య బలం వల్ల, నీళ్ళకన్నా నీ శిరస్ మీద ఉన్న ఈశ్వరుడు అనుగ్రహం వల్ల మళ్ళీ బుద్ధి కండిషన్లు పడిపోతుంది. బాధపడకు, తొందరపడకు. ఒక దుఃఖ ప్రారంభం నీకు ఏదైనా ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బుద్ధి ఒకసారి చెదిరిపోతుంది. అంటే శాస్త్రం చెప్పింది ఇష్టంగా అనుభవించని ప్రారంభాన్ని. ఆ ఇష్టంగా అనుభవించలేనప్పుడు మనం అందరూ ఇష్టంగా అనుభవించలేరు, అనుభవించలేరు. ఇష్టంగా అనుభవించలేనప్పుడు బుద్ధి కొంచెం చెదిరిపోతూ ఉంటుంది. ఆ బుద్ధి చెదిరిపోయినప్పుడు కంగారు పడకు, మళ్ళీ ఆ బుద్ధిని కండిషన్లో ఈశ్వరుడు పెట్టేస్తాడు. మీ బుద్ధిలోని బలహీనత మీకు చూపించి మళ్ళీ కండిషన్లో ఈశ్వరుడు మీ బుద్ధిని కండిషన్లో పెట్టేస్తాడు. వాడు బ్రాహ్మణ స్థితిని పొందినవాడు, బ్రహ్మనిష్టలో ఉన్నవాడికి ఆ బుద్ధి చెదిరేటం లేదు. కానీ సాధకుడికి బుద్ధి చెదిరిపోతా ఉంటుంది ఆ ప్రారంభాన్ని అనుభవించేటప్పుడు. కానీ తొందర పడకు, ఆ బుద్ధిని చెదిరిపోయిన బుద్ధిని ఏ స్థానంలో ఉంచాలో మన తీసుకొచ్చి ఈశ్వరుడు ఆ స్థానంలో ఉంచుతాడు. నువ్వు తొందర పడకు, వేరే పడకు, కష్టం వచ్చిందని ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టదు. ఇది ఇక్కడ సిద్ధాంతం. ఏదైనా కోడలు ఏదైనా అంటే మీరు తట్టుకోలేకపోవచ్చు. అత్తగారు ఏదైనా కోడలన్నా ఆ కోడ రోజు భక్తికి వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, భగవద్గీత 18 చదివేస్తూ ఉంటారు. మాట తట్టుకోలేదు, మన మాట వదిలేదు. మనం అందరం ముసలి భక్తులం. కొంతమంది 10 సంవత్సరాల పిల్లలు, 30 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు కూడా భగవద్గీతలు నేర్చుకుంటున్నారు మంచిదే. వాళ్ళ అత్తగారు ఏదైనా అందనుకొని వాళ్ళు కట్టుకోలేరు. ఈ కోడలు ఏదైనా అందనుకొని ముసలి భక్తులు ఈ ఆళ్ళు కట్టుకోలేరు. అత్తగారు తట్టుకోలేదు, కోడలు తట్టుకోలేదు, అత్తగారు తట్టుకోలేదు, వీళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేదు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఈ మాటలు, ఈ ఘర్షణలు, ఈ జీవకోటి, ఈ స్పర్ధలు, ఈ విరోధాలు, ఈ స్నేహలు, ఈ తప్పులు, ఈ ఒప్పులు, ఈ సంస్కారాలు, ఇవన్నీ చైతన్యంలో ఉన్నాయి. చైతన్యాన్ని విడిచిపెట్టుకుంటే ఇట్లా ప్రభావం మన మీద ఉండనే ఉండదు. సముద్రంలో బుడగలు ఎలా ఉంటాయో, సముద్రంలో కెరటాలు ఎలా ఉంటాయో, సముద్రంలో మురగలు ఎలా ఉంటాయో, అలాగే ఈ విరోధాలు, ఈ స్నేహాలు, ఈ తట్టుకోటాలు, తట్టుకోపోటాలు, ఈ మాటలు, ఈ కోతలు, ఈ రాతలు, ఈ ముఖం మీద ఈ రాతలు, ఈ కోతలు, ఈ విరోధాలు, ఈ స్నేహాలు, సందర్భంలో ఈ జోగపోతాం సార్. ఆ చైతన్య స్రవంతిలో తిరుగుతున్నాయి అంటే ఆ చైతన్య స్రవంతిలోనే ఉన్నాయి అన్నీ కూడా. అదంతా కూడా సృష్టి ప్రణాళికలు ఒక భాగం. ఆ చైతన్యం తోడు తాదాత్మ్యం మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆ చైతన్యంలో జరిగే ఈ మనిషి యొక్క ప్రభావం మన తల మీద ఉండదు, మనకు తలకైపోటు రాదు. నువ్వు నీ కోడలన్నా నీ కోడలు నిన్నన్నా అదంతా ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ జరగటం లేదు, చైతన్యానికి తెలియకుండా జరగటం లేదు. ఈ చైతన్యానికి తెలియకుండా ఏమీ జరగటానికి వీలు లేదు. అది బిలైన్లా, అది ఎక్కడమేదిలా, అది గాడ్స్ కాన్స్టిట్యూషన్. మీరెవరినైనా ఒక మాట అంటారనుకోండి, ఎవరి చేతనే మీరు మాట పడతారనుకోండి, చైతన్యానికి సంబంధం లేకుండా జరగటం లేదు. మీరికి మీరికి సంబంధం లేకుండా కెరటం లేదు, మీరికి సంబంధం లేకుండా బుడగలేదు, మీరికి సంబంధం లేకుండా నొరగలేదు, ఏమీ లేదు. ఇవన్నీ చైతన్యంగా జరుగుతున్నాయి. మీరు మనస్తటి చెప్పకండి, చైతన్యం వైపు చెప్పండి, చైతన్యం వైపు చెప్పండి, ఆ ఈవెంట్స్ వైపు చెప్పకండి. ఒకలాంటి చెప్పిన కెరటాల్లో నీరు చూడండి, ఆ నురుగులు నీరు చూడండి, బుడగల్లో కూడా నీరు చూడండి. ఆ కెరటాలు కానీ ఆ నురుగు కానీ మిమ్మల్ని ఏం చేయలేదు. ఆ చైతన్యంలో జరిగిన సంఘటనలో కూడా అందులో కూడా చైతన్యమైన చోట నేర్చుకోండి. ఆ బయట జరిగే సంఘటన యొక్క ప్రభావం మీ మనసు మీద ఉండదు. మీకున్న భక్తి కపట భక్తి కాదనుకోండి, నిజమైన భక్తి అనుకోండి, నిజంగా భక్తులు అనుకోండి, ఎప్పుడైనా ఆ ప్రార్థన యొక్క వేగాన్ని తట్టుకోలేక మీ బుద్ధి చెదిరిపోతాను అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు మీ బుద్ధిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ స్థానంలో స్వస్థానంలో పెట్టేస్తాడు. వాడికి తీసుకెళ్ళి ఈ చనిపోటాలు పుట్టటాలు అన్ని చైతన్యానికి తెలియకుండా జరగటంలే. అసలు పెద్ద దెబ్బ ఏం దెబ్బ అంటే మా శరీరానికి వచ్చే దెబ్బ పెద్ద దెబ్బ కాదు. పెద్ద దెబ్బలా చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, అదే పెద్ద జబ్బు. ఆ జబ్బు నుంచి బయటకు వచ్చే వరకు మిగతా జబ్బులు అలాగ వస్తూనే ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు మాకు శాంతి లేదని. అక్కడ మీకు వ్యక్తిభావం ఉందని అర్థం. శాంతి లేదంటే వ్యక్తిభావం అంటే మీ ఇండివిజువాలిటీని మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. దేని గురించి మననం చేసుకోవాలి ఇదే చెప్తాం. ఎక్కడ మమత ఉంటుంది అక్కడ మననం ఉంటుంది. ఎక్కడైతే మమత ఉందో అక్కడ ఆ దాని పాలకు జ్ఞాపకం కూడా ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు కదా, మననం ఎక్కడ మమత ఉంటుంది అక్కడ మననం ఉంటుంది. అక్కడ మనకి ఇష్టం ఉన్నది, మనకి ఇష్టం లేని మననం ఎక్కడ చేస్తాం? మీకు ఆత్మని మననం చేయాలంటే, ఈ శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలంటే అక్కడ ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా మననం చేయడం, ఆ ఇష్టం అంటే మమత. ఆ మమత ఉన్న చోట మననం చేయగలం, కానీ మమత లేని చోట మననం చేయలేం. ఈశ్వరుడు అంటే మనకు మమత ఉందనుకోండి, నిరంతరం ఈశ్వరుడు మన గుర్తులో ఉంటాడు. లోకం అంటే మనకు మమత ఉందనుకోండి, నిరంతరం లోకం గుర్తులో ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉంటాం. శరీరం ఉన్న చోట మనం ఉండం, మనసు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. ఆ మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే నీకు మమత ఉంది అక్కడ మనస్సు ఉంటుంది. ఒకవేళ నీ మనస్సును జయించలేకపోతున్నావు అనుకో, మనస్సును చంపలేకపోతున్నావు అనుకో, ఎందుకు దాన్ని కూడా వదిలే, దాన్ని తీర్చేయటం మానే. ఆ బుడగే మనస్సు, బుడగకు ఆధారంగాను నీరు చైతన్యం. ఆ బుడగను చూడటం మానే, దాని అంతరదే పోతుంది చైతన్యాన్ని చూడు. ఆ బుడగ మీరు పేచీకి వెళ్ళకు. భగవాన్ చెప్పే సబ్జెక్ట్ ఆ టెక్నిక్ చూడండి. ఆ బుడగే మనస్సు, అది ఎలా ఫారమైందా మనస్సు? ఈ జీవులందరూ నామశ్వరే అంటాడు కృష్ణుడి గీతలో. ఈ జీవకోటి అంతా నా అంశే, ఈ జీవకోటి అంతా నా అంశే. ఆ బుడగ ఎలా వచ్చింది నీకు? నీరు లేకుండా బుడగ రాలేదు, చైతన్యాంశ లేకుండా జీవుడు రాలేదు. నీకు బుడగ నీటిని బట్టే బుడగ వచ్చింది. నువ్వు బుడగను చూడటం మానే. బుడగను బుడగని చింపే ఎక్కలే, దాన్ని ఏం చేయక్కలే, బుడగ ఉంటే అలా ఉండని. నువ్వు కానీ బుడగను కాదు నువ్వు చూడవలసింది. బుడకి ఆధారంగా ఉన్న నీటిని చూస్తంటే బుడగని నేను బంధించదు. పైగా అది ఆ నీటికి ఆధారంగా చూస్తే బుడగ ఉన్నా బుడగ ఉండదనుకోని అప్పుడు మీరే, బుడగ ఉన్నప్పుడు మీరే, బుడగ లేకపోయినప్పుడు మీరే. నువ్వు బుడగ ఉన్నప్పుడే నీటిని చూస్తున్నావు అనుకో, బుడగ ఉన్నప్పుడు మీరు బుడగ లేకపోయినా అప్పుడు బుడగ నిర్ణయం చేస్తుంది. మనసు ఉంటే ఉండని, అది నీటి అలా నిర్ణయం చేస్తుంది అన్నారు భగవాన్. అప్పుడు నేను శిఖరాలకి పోతున్నాం. అప్పుడు మనం ఉండని వాళ్ళు బుడగను ఎలా ఉండనివ్వాలి? కానీ బుడగ బుడక చూడక నీరుగా చూడ
బుడగ ఎప్పుడైనా పగిలిపోతున్నాడు, పగిలిపోవడం అంటే బుడగ ఎక్కడికి పోదు, నీరు అవుతుంది అంతకంటే.
ఇదైనా నీరు అటైనా నీరు, ఇదైనా చైతన్యమే అటైనా చైతన్యం. ఆ నామరూప దృష్టి తగ్గించకుండా అంతకంటే అదే మాయ.
కొంతమంది అనుకోవచ్చు ఈ మాటలు వింటే మీరు చెడిపోతారు, మీరు చెడిపోరు సుఖపడతారు,
మీ ఆస్తి మీ అంతస్తు తీసుకురాలని సుఖం ఈ మాటలు మీకు తీసుకొస్తాయి.
మీ చైతన్య స్థాయి పెరుగుతుంది, వివేకవంతులు అవుతారు, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఇంత ముందు మీరు ఏ పని అయితే చేసుకుంటున్నారు ఆ పని ఇంతకంటే బాగా చేయగలరు, సమర్థవంతంగా చేయగలరు, నిత్యంగా చేయగలరు.
భగవాన్ చెప్పారు సన్యాసం అంటే పని విడిచిపెట్టడం కాదు, సన్యాసం అంటే ఇల్లు విడిచిపెట్టి పారిపోవడం కాదు, ఇంట్లో ఉన్న పని విడిచిపెట్టడం సన్యాసం కాదు. ఆ దేహము నేననే తలంపి విడిచిపెట్టడమే సన్యాసం. ఏ దేహమైతే నేననుకుంటున్నావో, ఏ మనసునైతే నేను నేననుకుంటున్నావో, ఆ నీళ్ళు చేరడం చేసినే సన్యాసం.
సన్యాసం అంటే విడిచిపెట్టడం, దేన్ని విడిచిపెట్టడం కాని దాన్ని విడిచిపెట్టడం సన్యాసం.
అవి నువ్వు ఎర్ర బట్టలు కట్టుకుని చెయ్యి, తెల్ల బట్టలు కట్టుకుని చెయ్యి, చేయవలసింది అది
బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. కొంతమంది దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి తెల్ల బట్టలు కట్టుకుంటున్నారు, కొంతమంది ఎర్ర బట్టలు కట్టుకుంటున్నారు. సన్యాసులు వాళ్ళు వాళ్ళు ఎర్ర బట్టలు కాదు, దేహ ప్రారంభంలో సన్యాసం తీసుకోవాల్సిందే తీసుకుంటారు. కొంతమంది గృహస్థాశ్రమంలో ఉంటారు, కొంతమంది సన్యాసాశ్రమంలో ఉంటారు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని పెరుగుతుంది. కేవలం సన్యాసాశ్రమంలో ఉంటే మాత్రం చేతి మీకు జ్ఞానం రాదు. నువ్వు కాని దానితో నీకున్న తాదాప్యాన్ని త్యాగం చేసిన సన్యాసం అది గృహస్థాశ్రంలో చేయొచ్చు, సన్యాసాశ్రంలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. సన్యాసం అంటే త్యాగం.
ప్రహ్లాదు బాలభక్తుడు కదా, చదువు వలను చదువు వలను చదువు వలను చావు లేని చదువు చదువు వలన
చావు లేని స్థితికి తీసుకెళ్ళే చదువే చదువు. ఏ చదువు అయితే మనం చావు లేని స్థితికి తీసుకెళ్తున్నా అదే నిజమైన చదువు.
ఇంకెప్పుడు నాకు సంతోషం వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా కోపం వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా మమకారం వస్తుంది అనుకోండి, ఎప్పుడైనా అహంకారం వస్తుంది అనుకోండి, భగవాన్ అన్నాడు కానీ ఫీలింగ్స్ మాత్రమే. ఇంకా ఫీలింగ్స్ అని నిజం కాదు. నీకు అహంకారం రావచ్చు, మమకారం రావచ్చు, ఇష్టం రావచ్చు, అయిష్టం రావచ్చు, కోపం రావచ్చు, పాపం రావచ్చు, ఎన్ని వచ్చింది అని ఫీలింగ్స్ మాత్రమే. ఈ అన్రియల్ ఫీలింగ్స్ నీ రియాలిటీ నీ లోపల సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు సత్యం కానీ ఫీలింగ్స్ ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఇదే రమణ బోధ. మొన్న ఎవరో ప్లేయర్ గారిని అడిగాను నేను, నేను చాలా కాలానికి అబ్జర్వ్ చేస్తున్నానండి మీకు చెక్క లేదు అంటే చెక్క రావటం లేదంటే చెక్క వస్తే నేను పాడైపోతానని సంగతి తెలుసు అది చెక్క రాకుండా చూసుకుంటున్నాను అన్నారు. దేవుడి కోసం కాదు నా స్వార్థం కోసం చెక్క రాకుండా చూసుకుంటున్నాను అన్నారు. ఒక ప్లేయర్ గారిని అడిగాను మిమ్మల్ని చాలా కాలానికి అబ్జర్వ్ చేస్తున్నాను, కొంతమంది చెక్క చెక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఇంటికడి పనులు కూడా చెక్క చెక్కగా చేస్తారని చెక్క వచ్చినప్పుడు చేతిలో చెన్నుండి చెంది చేస్తూ ఉంటారు. నేను ఆ ప్లేయర్ గారిని అడిగాను ఏంటి మీకు చెక్క రావటం లేదంటున్నాను, నేను చెక్క రాకుండా చూసుకుంటున్నాను దేవుని గురించి కాదు నేను బాగుపడతాను చూసుకుంటున్నాను. కొన్ని చెక్కలు అంటే సాధన చేస్తూ ఉంటారు కానీ చెక్కలు ఉంటాయి, ఆ చెక్కల వాళ్ళు ఇంకా బాగుపడరు వాళ్ళు.
ఇవన్నీ ఫీలింగ్స్, ఒకవేళ చెక్క వచ్చిందనుకోని భగవాన్ చెప్పిన చెక్క వచ్చిందా అది ఫీలింగ్, పాపం వచ్చే ఫీలింగ్, ఏ వచ్చినా ఫీలింగ్, ఇవన్నీ కూడా ఫీలింగ్స్ అని సత్యం ఆశ అసత్యమే. ఈ అసత్యాన్ని ఫీలింగ్స్ మిమ్మల్ని విడిచిపెట్టవు. ఏం చేస్తాయని మీకు మీ హృదయంలో సత్యం ఉంది కాబట్టి, ఆ సత్యంతో మీకు తాదాత్మ్యం లేదు కాబట్టి ఈ అసత్యమైన ఫీలింగ్స్ ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వెంటాడుతూ ఉంటాయి. సత్యానుభవం వచ్చే వరకు అసత్యం తాలూకు ఫీలింగ్స్, అసత్యం తాలూకు ఉద్రేకాలు మిమ్మల్ని వెంటాడుతుంటాయి రాబోయే జన్మంలో కూడా. కొంతమందికి ఆ సత్యం గురించి వింటే చాలా లోపలికి వెళ్ళిపోతారు, బాగా పక్వానికి వస్తారు, కొంతమంది లోపల ముగ్గిపోయి ఉంటారు. కొంతమంది మనుషులు పూర్వజన్మల నుంచి సాధన చేసి సాధన వచ్చి పండిపోయి ఉంటారు. అసలు ఆ సత్యం గురించి శ్రవణం చేసినప్పుడే వాళ్ళు అందుకుంటారు సత్యాన్ని, లోపలికి వెళ్ళిపోతారు, గూట్లోకి వెళ్ళిపోతారు, హృదయ గుహలోకి వెళ్ళిపోతారు, వినేటప్పుడే వెళ్ళిపోతారు. మననం కూడా సంబంధం లేదు, మననం లేకుండా ధ్యానం లేకుండా ఆ శ్రవణం చేసేటప్పుడే సత్యంలోకి వెళ్ళిపోతారు. దక్షిణామూర్తి తన శిష్యుని అలా చూశాడు, ఇంకా కంటి అలా చూశాడు, మాట్లాడలేదు ఎవరు, మౌర్గ మౌనం కాదు చూశారు. అది భాష మౌనం కాదు, దక్షిణామూర్తి మౌనం భాష మౌనం కాదు. మనం కూడా ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు మౌనంగా ఉంటాం. కొంతమంది ఆ లోపల చూచి గురించి శ్రవణం చేసేప్పుడు శ్రవణం చేస్తాంటేనే వెళ్ళిపోతారు. కొన్ని కొన్ని ఉమేపతి మందులు ఉంటాయి, అన్ని మందులు కాదు కొన్ని, ఇంకా కంఠం బిడ్డి లోపలికి వెళ్ళేటప్పటికి పనిచేయటం ప్రారంభిస్తారు. అలాగే కొంతమంది సత్యం గురించి మననం చేయక్కర్లేదు, వింటేనే చాలకండి, వింటేనే చాలా వెళ్ళేటట్టు ఆ గుహలోకి వెళ్ళి పడిపో హృదయంలోకి వెళ్ళి పడిపోతారు, హృదయంలోకి వెళ్ళి పడిపోతారు. కొంతమంది ఎంతో సాధన చేయాలి, మననం చేయాలి, సాధన చేయాలి. మీరు కూడా ఇక ఏదైనా మంచి వాక్యాలు వింటే ఇంటికి వెళ్ళి ఆ వాక్యాలు మీ మనసులో తిప్పుకోవాలి. శ్రవణ మనని నిధిధ్యాస, నిధిధ్యాస అంటే ధ్యానం. భగవాన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా అనివారు నన్ను తెలుసుకుని పుస్తకాలు చదువుతారు, చాలా మంది వేదాంత పుస్తకాలు చదివి నన్ను నేను తెలుసుకోవాలంటున్నానా అనుకోడు.
నన్ను నేను తెలుసుకోవడం అంటే అక్కడ ఎంతమంది ఉన్నారన్నారు భగవాన్. ఇద్దరు ఉన్నారు, తెలుసుకోబడేవాడు ఒకడు, తెలుసుకున్నవాడు ఒకడు. ఆ తెలుసుకున్నవాడిని తీసేవాళ్ళే ఏం లేదన్నారు. ఆయన తీసి ఒక పక్కన పెట్టి ఉన్నది ఒకటి, నువ్వు రెండుగా ఉన్నావా ఇప్పుడు ఒకటిగా ఉన్నావా, ఒకటిగానే ఉన్నావు కానీ రెండుగా ఉన్నావు అనుకుని ఇమాజినేషన్, ఇది ఫిక్షన్, ఇది ఎవరి ఇమాజినేషన్. నువ్వు ఒకటిగానే ఉన్నావు కానీ రెండుగా ఉన్నావని అనుకుంటున్నావు, అది నీ ఊహ అంటే నీ కల్పితం. సాధన చేస్తే నిజం పోదు, సాధన చేస్తే కల్పితం పోతుంది. ఒకసారి ఒక భక్తుడు భగవాన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ మీరు లోపలికి వెళ్తానికి వేగండా, లోపలికి వెళ్తానికి చెప్తున్నాను, ట్రాఫిక్ జామ్ లేకుండా లోపలికి వెళ్ళిపోవాలని ఉద్దేశంగా చెప్తున్నాను. ఒకసారి భగవంతుడు మాట్లాడుతున్నారు ఎవరు, ఎవరి భక్తుడికి మరి మాకు కృష్ణుడు కనిపించాడు, రాముడు కనిపించాడు అని చెబుతున్నారు కదా, చెబుతూ ఉంటారు ఆయన మీద. నేను మీ శరీరం నాకు కనిపిస్తుంది, నా శరీరం మీకు కనిపిస్తుంది, అలాగే భక్తుల యొక్క కృష్ణుడు, కృష్ణుడు కూడా ఒక శరీరం కింద కనిపించవచ్చు. కనిపించిన శరీరం కృష్ణుడు కాదు కదా, ఎంచుక రూపాలు కూడా మీకు అన్నారు. వాళ్ళ కృష్ణుడు కనిపించవచ్చు, మీరాబాయికు కృష్ణుడు శరీరంగా కనిపించవచ్చు, కనిపించిన శరీరం ఆయన కాదు. ఆయన కానప్పుడు నీకు ఆగోళ వెళ్ళిపో, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. నువ్వు శరీరం నువ్వు కానప్పుడు ఆయన శరీరం, ఆయన ఎలా అవుతాడు? స్టార్టింగ్ నువ్వు చెప్పాను ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేహము మీరనుకోవటం వల్ల, నేను ఒక ఆత్మ అనుకుంటున్నాను, దేహము మీరనుకోవటం వల్ల మీకు మీరు ఒక ఆత్మ అనుకుంటున్నారు. నిన్న ఆత్మలు లేవు, అసలు లేనే లేవు, ఏం ఇవన్నీ లేనే లేవు అసలు. ఆ సత్యాత్మ బుద్ధి లేక నిన్న ఆత్మలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, ఇవన్నీ లేనే లేవు అసలు. ఇక్కడ చమత్కారం చూడండి, మనందరికీ సత్యం తెలుసుకోవాలండి. ఎలా ఉండకుండా అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారంతో తెలుసుకోవాలి. మనందరికీ తెలుసుకోవాలండి కానీ అహంకారాన్ని విడిచిపెట్టకుండా అహంకారంతో తెలుసుకోవాలండి. అహంకారాన్ని విడిచిపెట్టడం మనకి ఇష్టం లేదు, అదే మనం అనుకుంటున్నాం, అదే అజ్ఞానం, అదే అభిరుచి. మనం కాని కానీ మనం అనుకోవటమే అజ్ఞానం. దేహం నాది కానీ దేహం నేను కాదు, ఆ దేహం నాది కానీ దేహాన్ని నేను అనుకోవటం అజ్ఞానం. అంతకు మించిన అజ్ఞానం అంటే ఏమీ లేదు. కొంతమంది క్రీడ గారు అడిగారు నాకు, వయసు వచ్చేసింది చావు భయం పట్టుకుంది భగవాన్, వాట్ 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 నువ్వు చచ్చిపోవాలన్నా చావలేవన్నారు. ఒకవేళ చచ్చిపోదామనుకున్నా చావలేవు, చనిపోవటం ఎలా ఉంటుందో తెలియని వస్తుంది, చావు ఎలా వస్తుంది, ఆ చావులైన వస్తువు నువ్వు అది చచ్చిపోతాను అంటున్నావు. నువ్వు చచ్చిపోవడానికి సాధ్యం కాదన్నారు భగవాన్. ఆ ప్రేమ గారు నేను చచ్చిపోతాను అన్నారు సాధ్యం. ఒకవేళ దేహానికి చచ్చిపోవాలన్న సాధ్యం కాదు, నువ్వు చావులేవు చచ్చిపోవాలి ఉన్నావు, నీకు చచ్చిపోవాలండి. చావులేని వస్తువు అది ఉన్నావు, నువ్వు చావులేని వస్తువు ఎలా చచ్చిపోతుంది, ఎవరు చంపలేదు దాన్ని. అదే కృష్ణుడు గీతలు వర్ణించాడు, దాన్ని అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, కత్తులు నడకలేదు, పంచిపోతారు కూడా దాన్ని ఏమీ చేయలేదు. నేను చచ్చిపోతాను అనుకునేవాడు లేనప్పుడు కూడా వాడు ఉన్నాడు. బుడగ లేనప్పుడు కూడా సముద్రం ఉంది, బుడగ వచ్చాక కొత్తగా సముద్రం కాలేదు, బుడగ లేనప్పుడు కూడా సముద్రం ఉంది, దేహం లేదని తలంపు లేనప్పుడు కూడా చైతన్యం ఉంది. అది నువ్వే ఉన్నావు, అది ఎలా చచ్చిపోతుంది? నువ్వు చచ్చిపోదామన్నా నేను చనిపోతాను అంటున్నావు. నిజంగా నీకు చనిపోవాలన్నా సాధ్యం కాదు చనిపోవటం. వండర్ఫుల్ టీచింగ్. ఏదో చావని వస్తూ ఉంది అంటున్నారు, మళ్ళీ నాకు తెలియట్లేదు, తెలుస్తుంది. లాంగ్ ప్రాక్టీస్. నువ్వు లాన్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు, డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడు, ట్రూత్ సీకర్ ఏదైతే ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తాడు, లాంగ్ 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 ప్రాక్టీస్ వల్ల నీకు ధన పుణ్యకు వస్తుంది. నువ్వు తెలియతేనే చావని సత్వార్థం, తెలుసున్నా అదే, అయితే తెలిస్తే సుఖీ అవుతావు, తెలియకపోతే నీకు దుఃఖం వెంటాడుతుంది. నువ్వు చచ్చే అవకాశం లేదు, ఒక చనిపోదావు నీకు ఉద్దేశం ఉన్నా, ఒక అటువంటి ఉద్దేశాలు ఏమన్నా నువ్వు చావు చచ్చేవాడు కాదు. ఆ వస్తువుని కనుక మీకు గుర్తుకు వస్తే, ఆ వస్తువు మీకు దేహంతో శవంతో తాదాత్మ ఎలా ఉందో లోపల శివుడితో, మీ లోపల ఆత్మారాముడితో మీకు ఆ తాదాత్మ్యం వస్తే ఆ సుఖం ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూసి దేవతలకు కూడా అసూయ కలుగుతుంది. ఆ స్థితి మనం ఎప్పుడు ఎక్కేం చేస్తామని దేవతలకు కూడా అనిపిస్తున్నట్టు అట్టి ఆ సుఖం. అరవింద్ ఘోష్ గారి భాషలో వర్ణించాలంటే ఫర్ దెమ్, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, దే కమ్ దే లైట్ దే పవర్ దే బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైట్నెస్ ది వైట్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. సముద్రంలో ఎంత నీరుందో మీ హృదయంలో అంత ఆ సముద్రం ఆనంద సముద్రం శాంతి సముద్రం వచ్చి మీ సహస్రారాయణ ముంచేస్తుంది. మరి బూరెలు తింటున్నాం అనుకోండి, మొదటి బూరి బాగుంటుంది, రెండో బూరి తింటుంది, మూడో బూరి తిన్నప్పుడు మొదటి బూరి అన్న రుచి ఉండదు. ఆ లోపల ఆత్మసుఖం ఉన్న అతిథి కదా, ఏ క్షణానికి అక్షణం ఇది కొత్తగా మనం ఎంజాయ్ చేస్తున్నాం అనిపిస్తున్నారు. ఈ నేను మనం ఏదైతే నేను అంటున్నామో భగవాన్ చెప్తారు శుభ్రంగా కలుషితం అయిపోయింది. ఆ దేహంతో మనసుతోటి కలిసి ఉంటున్నది అంటే ఏం చెప్పి ఆ రెండాట్లు చెప్పి జత దానికి నేను అది తలంపుకి రెండాట్లతో జత చేస్తామని, ఒకటి దేహము రెండు మనస్సు, ఆ రెండాట్లు 24 గంటలు ఆ రెండాట్లతో జత కలిగి ఉంటుంది. ఆ రెండాట్లు జత పట్టి శుభ్రంగా కలుషితం అయిపోయింది. అందుకే ఇంగ్లీష్లో సామెతలు నీ స్నేహితుల పేరు 4 పేర్లు చెప్పి దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వాడు నేను చెబుతాను. కొంతమంది స్నేహితులు పెట్టి పాడైపోతారు. దేహంతో మనసుతో కలిసి ఉంటుంది. నేనికి మనం చెప్పి నేను నేను ఆ నేల దేహంతో మనసుతో కలిసి ఉండటం వల్ల శుభ్రంగా కలుషితం అయిపోయి ఉంటుంది, శుభ్రంగా పుణ్యత అయిపోయి ఉంటుంది. ఏ భగవాన్ ఏం చెప్తున్నారంటే, తాడంటూ అవుతుంది కాబట్టి పాము ఉన్నట్టు అనిపిస్తుంది, చైతన్యం అంటూ అవుతుంది కాబట్టి అహంకారం ఉందని అనిపిస్తుంది. ఆ పాము ఎంత నిజము, ఆ పాము ఎంత నిజము, ఈ అహంకారం కూడా అంతే నిజం ఉన్నట్టు కనిపిస్తుంది. జీటిపుడు టీచింగ్ ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోకుండా మేము ధ్యానం చేసేస్తాం, మేము ధ్యానం చేసేస్తాం, ధ్యానం చేయలేదు కానీ ఇంటికి వెళ్ళిపోదు కానీ 10 నిమిషాలు మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఈ పూజ గదికి బాగుంది తాళం చేసి పెట్టుకుని వచ్చేసి ఉంటారు, అక్కడికి పారిపోదు. నువ్వు సబ్జెక్ట్ అర్థం చేసుకో, ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకుంటే కానీ కండారు పడక్కర్లేదు. నీకు తాడు పాము కింద కనిపిస్తుంది, తాడు పాము కింద కనిపిస్తుంది, కానీ తాడు నిజం పాము నిజం కాదు, కనిపిస్తుంది. అలాగే నువ్వు ఉన్నావు, అలాగే నువ్వు బ్రహ్మ నువ్వు ఉన్నావు. ఆ తాడులో పాము ఎలా కనిపిస్తుందో నీలో ఉరికి అహంభావం ఎలా కనిపిస్తుంది. ఆ కనిపించిన దాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, ముందు అది లేదని నువ్వు అర్థం చేసుకో. ఇంకో మాట చెప్తున్నాను ఇందాక సార్ బాగా అర్థం చేసుకోండి, నానం చేసుకోండి, నేను రిపీట్ చేస్తున్నాను మీకోసం. దాన్ని అలా ఉండనే ఉండ బుడగని అలా ఉండనే ఉండ అన్నారు భగవాన్. దాన్ని చింత ఎక్కర్లేదు, చింత చించక్కర్లేదు, దాన్ని బుడగ ఉండనే ఉండాలి. ఎంతకాలం ఉంటుంది బుడగ అని దా బుడగ రూపం చూడకండి, బుడగ నామం ఒకటి చూడకండి, రూపం నామం చూడకండి. దేనివల్ల మీ దగ్గర బుడగ కింద కనిపిస్తుంది, మీరికి మీరు వల్ల బుడగ కింద ఆ నీరు చూడటం నేర్చుకుని బుడగ ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ఈ జన్మల తపస్సు చేయటం వల్ల మీకు ఎటువంటి పరిచయం వస్తుంది, అటువంటి పరిచయం వస్తుంది. ఒక చిన్న మాట మీకు అర్థం, బుడక ఆధారమైన వస్తువులు మనం చూసేటప్పుడు బుడగ ఉంటే ఉండనివ్వండి, బుడగ ఉన్నా నష్టం లేదు మనకి, అది బుడగ పోతే నష్టం లేదు, బుడగ పోతే నీరు ఉంటేనే. ఈ చిన్న మాట మీరు అర్థం చేసుకుంటే 1000 జన్మల తపస్సు చేసినటువంటి ఫలితం మీరు పొందుతారు. అండర్స్టాండింగ్ లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, యోచన లేకుండా మేము ధ్యానం చేసేస్తాం, ధ్యానం చేసేస్తాం, తలుపులు మూసుకుంటాం, తలుపులు మూసేసుకుంటాం, ఎవరిని కనపడనివ్వం. ఆ ధ్యానం చేసేటప్పుడు ఎవరిని ఇంట్లో చప్పుడు చేస్తే ఆడ మీద ఆడ మీద గొడవ, మీ మనసు కుదిరి లేక ఆయన తిట్టడం. అది ధ్యానం చేసేవాడికి ముందు మనసు కుదిరలేదు, మీరు కుదిరి లేక ఇంట్లో వాళ్ళందరూ తిట్టడం. అవి పిలి కనిపించే పిలి కనిపించిందంటే కుక్క మరిగితే కుక్క మరిగి ఇంట్లో వాళ్ళు ఎక్కడ కాపలా కాస్తారని ధ్యానం చేసుకున్న వాడి కోసం ఇంకా వంటలు చేసుకోకాలని ఏం చేసుకో ఆయన ధ్యానం చేసుకుంటున్నట్టునే పిలి కనిపి మురకూడదట్టునే పిలి కనిపించకూడదట్టునే కుక్క మురకూడదట్టండి పిల్లలు ఏడవకూడదు అవి ఎవపట్టుకుంటాడు ధ్యానం చేసేవాడి కోసం ఇంటి కాపలా వంట మానేసి కాపలా ఎవడు కాస్తాడు కుక్క మురకూడదు పిలి కనిపడకూడదు తలుపు సప్పుడు చేయకూడదు ఆడు తలుపు సప్పుడు ఏంటంటే విషయాన్ని ఇచ్చాడని పోతాడు నా ధ్యానం చెరగొడతాను కోపంగా బయటకు వచ్చేస్తాడు అంటే లోపల కోపం నేర్చుకుంటాడు మనుషులు ఎవరు కనపడకూడదు కనిపించే మనుషులు అంటే ఆడికి ఇష్టం ఉండదు దేవుడు ఎక్కడ ఉన్నా అది కనపడదు అదంటే నాకు ఇష్టం ఉంటాడు అది చెప్పి మాటలు ఏమి ఇవ్వమని తెలియదు దేవుడు ఎక్కడ ఉన్నాడో అదంటే నాకు ఇష్టం ఉంటాడు మీ మీ ఎవరన్నా ఇష్టం ఉండదు ఆడికి ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండదు ఆడు 4 గంటలు ధ్యానం చేసి అది నేర్చుకుని గమ్యం బయటకు వస్తాడు సబ్జెక్ట్ ముందు అర్థం చేసుకోండి మీరు ధ్యానం చేయొద్దంటే మీరు ధ్యానం చేసుకుందరు కానీ జపం చేసుకుందరు కానీ మీ పూజ కదా ఎక్కడికి పారిపోదు వాటికి అన్ని చేసుకుందరు కానీ ముందు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి మీరన్నీ మీ తలంపులు చేస్తున్నాయి నువ్వు ఆత్మవే దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే అప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు ఆత్మ దేహం అని అనుకుంటున్నావు అప్పుడు దేహంగా ఉండిపోతున్నావు పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటున్నావు చచ్చిపోయినప్పుడు చచ్చాను అనుకుంటున్నావు ఆత్మవే నీ దేహంగా ఉన్నప్పుడు ఆత్మ దేహం అనుకుంటున్నావు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మవే కానీ ఆత్మనే ఆత్మ దేహం అనుకుంటున్నావు కాబట్టి పుట్టినప్పుడు పుట్టామని చనిపోయినప్పుడు చనిపోయామని అనుకుంటున్నావు ఒకసారి మనస్సు అనుకుంటున్నావు ఆ మనసులోకి ఎన్ని గుణాలు వస్తే ఆ గుణాలు నువ్వే అనుకుంటున్నావు మన ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి మనం ఎప్పుడైనా కోపం వచ్చిందనుకున్నావు కోపమే నువ్వనుకుంటున్నావు ఎప్పుడైనా చిరాకు వచ్చిందనుకోండి ఆ చిరాకే నువ్వనుకుంటున్నావు ఎప్పుడైనా విసుగు వచ్చిందనుకోండి ఆ విసుగే నువ్వనుకుంటున్నావు ఎప్పుడైనా అయిష్టం వచ్చిందనుకోండి అయిష్టమే నువ్వనుకుంటున్నావు ఇవన్నీ మనసుతో మనస్తే ఆత్మ అనుకున్నప్పుడు ఈ గొడవ శరీరమే ఆత్మ అనుకున్నప్పుడు శరీరం చనిపోయినప్పుడు చనిపోయానని అనుకుంటున్నావు నువ్వు కాని దాన్ని నువ్వు అవును అనుకోవటం వచ్చే కంటాలు ఇవన్నీ చెప్పలేవు ఇవన్నీ ఫీలింగ్స్ లేవు ఇందులో ఒకటి కూడా నిజం లేదు మీరు నిజం తెలియకపోవటమే నిజం కాని కానీ నిజం అనుకుంటున్నారని మీ వరదంలో ఒక నిజం ఉంది ఆ నిజం అంటే మీకు తెలియటం లేదు అది తెలియనంత కాలం మీరు ఎలా పడి ఉంటారంటే పడి ఉండరు ఏదో నిజం కాని కానీ నిజం అని మీ బుధం వేసి తిరుగుతూ ఉంటారు ఇది ఇక్కడ సబ్జెక్ట్ అసలు ముందు మీకు ఒక స్పష్టత ఉండాలి మీరు ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఇటుక ఎంత ఉండాలి సిమెంట్ ఎంత ఉండాలి ఎస్టిమేషన్ ఎంత వడ్డంగులకు ఎంత అవుతుంది తాపీ మేస్త్రికి ఎంత అవుతుంది ఏదో ఎస్టిమేట్ చేసుకుంటారు అలాగే జ్ఞాన సముపార్జన కూడా అసలు ముందు జ్ఞానం అంటే ఏమిటి అని ఒకటి స్పష్టత మీకు ఉండాలి ఆ క్లారిటీ ఉండాలి ఆ జ్ఞానం అంటే ఏమిటి సత్యం అంటే ఏంటి చావుడైన స్థితి అంటే ఏంటి బ్రహ్మం అంటే ఏమిటి అని దాని తాలూకు స్పష్టత కనుక మీ బ్రెయిన్లో వస్తుంటే మీ కాలిదండ్రులు సహజంగా విడిపోతారు మీరు అక్కడికి ప్రవేశించక్కర్లేదు అలా బ్రెయిన్లో స్పష్టత వస్తా అంటే ఓ బ్రహ్మం అంటే ఏమిటి, దానికి సంబంధించిన స్పష్టత మీకు వస్తుంటే మీ కాలిదాంట్లోంచి పెద్ద శ్రమ లేకుండా ప్రయత్నం లేకుండా విడిపోవడం మీకు అలవాటు అయిపోతుంది. ఆ బ్రెయిన్లో క్లారిటీ ముఖ్యం, అప్పుడే విడిపోతా ఉంటుంది మీకు. అసలు ఆ బ్రెయిన్లో మీకు క్లారిటీ వస్తుంది. మీకు లెక్క బాగా అర్థమవుతుందంటే చేయటం 5 నిమిషాలు పట్టదు. అదే అర్థం కాకపోతే 3 రోజులు చేసినా ఆన్సర్ రాదు. అసలు ఏ తలంపులు లేని స్థితి, నిజమైన స్థితి. గార్డెన్ ఇద్దరులో మనం ఉన్నాం, అక్కడ తలంపులు లేవు. గార్డెన్ ఇద్దరులో మనం ఉన్నాం, అక్కడ తలంపులు లేవు. అక్కడక్కడ మనం ఉన్నాం కానీ తలంపులు లేకుండా ఉన్నాం. చావు గుర్తుకలతో సంబంధం లేకుండా ఉన్నాం. ఇష్టాయిష్టమైన భేదం, భేద బుద్ధి గార్డెన్ ఇద్దరులో లేదు. మనం ఉన్నాం కానీ ఉండటం ఎలా ఉన్నాం, సుఖంగానే ఉన్నాం కానీ దుఃఖంగా లేదు. నువ్వు ఇప్పుడు నీకు ఏదైనా మనసులో అశాంతి వస్తే గార్డెన్ ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాడు. గార్డెన్ ఇద్దరు అశాంతి లేదు, గార్డెన్ ఇద్దరిని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాడు. గార్డెన్ ఇద్దరు కూడా మన గురువుతో సమానం. అక్కడ తలంపులు లేవు, భేద బుద్ధి లేదు, వేరు భావన లేదు. గార్డెన్ ఇద్దరిలో వేరు భావన లేదు. తలంపులు వచ్చాక వేరు భావన వస్తుంది. అదే మన జగన్నాథ స్వామి గారు తరచుగా ఆయన ఊర్మిచిలో మాట్లాడి ఈ మాట చెప్పేవాడు. గార్డెన్ ఇద్దరిలో నీకు ఎరుక లేదు, సుఖం ఉంది. మనకి శరీరానికి సంబంధించిన ఎరుక ఉంది, మనసుకు సంబంధించిన ఎరుక ఉంది, చచ్చిపోవడానికి సంబంధించిన ఎరుక ఉంది, ద్వేషానికి సంబంధించిన ఎరుక బాగా ఉంది. ఎవరైనా అభివృద్ధిలో వస్తుంటే ఆ 2 కాళ్ళు పట్టుకుని కిందకి ఎలాగలాగేయాలని ఆ ఎరుకు కూడా ఉంది. పనికిరాని ఎరుకులన్నీ ఉన్నాయి, పనికి వచ్చి ఎరుకు మటుకు ఒక్కట్లేదు. మన ఏం తెలియకపోవడం కాదు, పనికి రానికి సంబంధించిన ఎరుకులన్నీ ఉన్నాయి. కానీ అసలైన ఏదైతే ఉందో దానికి తాలూకు ఎరుకు లేదు. ఉన్న వస్తువు ఏదో ఉండదు. ఏదో కృష్ణుడు గీతలో చెప్పాడు, ఉన్నదేదో ఉంది, ఆ లేనిది ఏదో లేదు. లేని తాలూకు ఎరుకులు ఉన్నాయి, ఉన్న తాలూకు ఎరుకు పనికిరాని అన్నీ ఉన్నాయి, పనికి వచ్చేది లేదు. 2 అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు, ఉన్నదేదో ఉంది, లేని లేదో లేదు. ఆ లేనికి సంబంధించిన ఎరుక ఉంది, ఒళ్ళకి సంబంధించిన ఎరుకు లేదు. పనికొచ్చి గుణాలు ఏమి లేదు, పనికిరాని గుణాలు అన్నీ ఉన్నాయని చెప్పారు. బాగుపడే లక్షణాలు ఒక్కట్లేదు. మీరు బాగుపడే లక్షణాలు లేని వాడికి 100 కోట్లు సంపాదించిన మీరు మరి సంవత్సరాన్ని ఎల్లకుండా పాడు చేసేస్తారు. మీరు 100 కోట్లు సంపాదించి ఇచ్చారనుకోండి, బాగుపడే లక్షణాలు లేవు, మీ సంవత్సరానికి ఎల్లకుండా వాడు అప్పుగా ఉంటాడు. గుణం ఉంటే అది సామాన్యం అనుకోండి, చాలా కష్టపడితేనే కానీ మంచి గుణాలు కూడా రా మీరు అనుకున్నాను తీరిక కాదు. అది కూడా పరమేశ్వరుడు దయ లేకుండా మంచి గుణాలు సంపాదించలేదు. ఈశ్వరుని కృప లేకుండా మనం మంచి గుణం సంపాదించలేదు. మంచి గుణాలు ఎందుకంటే బ్రహ్మానుభవం పొందడానికి, బ్రాహ్మణ్యుద్ధి పొందడానికి, బ్రహ్మను మననం చేసుకోవడానికి మంచి గుణాలు సహకరిస్తాయి. కానీ అది కూడా మనసులోనే ఉన్నది. పనికిరాని ఎరుకలన్నీ ఉన్నాయి, పనికి వచ్చి ఎరుక ఒకటి లేదు. ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చిందంటే గార్డెన్ ఇద్దరులో మనకు సుఖం ఉంది, ఎరుక లేదు. గార్డెన్ ఇద్దరులో సుఖం ఉంది కానీ ఆ వస్తువు తాలూకు ఎరుక లేదు, దాని తాలూకు సుఖం పొందుతున్నాం. జాగ్రత్త వ్యవస్థలో మనకి ఎరుక ఉంది, ఉన్నామని ఎరుక ఉంది కానీ సుఖం లేదు. ఇది జగన్వస్థానంగా ప్రతి మీటింగ్లో చెప్పేవాడు. జాగ్రత్త వ్యవస్థలో ఉన్నటువంటి ఎరుక ఇప్పుడు ఎరుక ఉంది కానీ సుఖం లేదు. గార్డెన్ ఇద్దరులో మనకి సుఖం ఉంది కానీ ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలోని ఎరుక, గార్డెన్ ఇద్దరులోని సుఖం ఒకేసారి మీకు అనుభవంలోకి వస్తే అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండగలము. నువ్వు ఎరుక ఉన్నప్పుడు సుఖం లేదు, సుఖం ఉన్నప్పుడు ఎరుక లేదు. గార్డెన్ ఇద్దరులో సుఖం ఉంది కానీ ఎరుక లేదు. జాగ్రత్త వ్యవస్థలో ఎరుక ఉంది, మనం ఉన్నామని ఎరుక ఉంది కానీ సుఖం లేదు. నువ్వున్న చోట అది లేదు, అది ఉన్న చోట ఇది లేదు. 2 సమానంగా మనకు 2 ఒకేసారి మనకు అనుభవంలోకి రావాలి. అక్కడ నువ్వు అప్పుడు నువ్వు జ్ఞానం నువ్వు అందుకుంటావు. 2 సైమల్టేనియస్గా ఒకేసారి అనుభవించాలి. ఇప్పుడు అంటున్నాడు గొడవలన్నీ మనసులో ఉన్నాయంటున్నాడు, దీన్ని ఎలా వదిలించుకోమంటారు మళ్ళీ ప్రశ్న. ఈ గందరగోళం అశాంతి గొడవలు అన్నీ కూడా సమాజం సమాజపరమైన అండి, సంసారపరమైన అండి. ఈ గొడవలన్నీ మనసులో ఉన్నాయి కదా, ఈ మనసును వదిలించుకోవాలనుకుంటున్నాను, ఎలా వదిలించుకోమంటారు? ఈ వదులుతుంది కాశీ వెళ్తే కాశీ వచ్చేస్తుంది. ఈ మనసు పక్కన వదులుతుంది కాశీ వెళ్తే కాశీ వచ్చేస్తుంది. రామేశ్వరం వెళ్తే రామేశ్వరం వెళ్తుంది. ఈ ఇంట్లో పిడకలు రావు కానీ మనసు వచ్చేస్తుంది. కొన్ని శరీరం చనిపోయేటం విడిచిపెట్టండి అంటే శరీరం చనిపోయేటం విడిచిపెట్టడం, శరీరం ఇక్కడ ఉంది ఈ శరీరాన్ని శ్మశానంలో పడేసి అది వచ్చేస్తుంది. అయితే 1-15 రోజులు 20 రోజులు వెతుక్కుంటుంది మన శరీరం ఏమైంది ఏమైందని వెతుక్కుంటుంది. ఈ శరీరం చనిపోయాక మనసు ఏం చేస్తుందంటే వెతుకుతుంది, ఎక్కడ ఉంది మన శరీరం, 87 బతికం, ఆ శరీరం ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది. అక్కడ మనం ఇంట్లో అట్టి పెట్టుకున్నామా, పక్కింటి వాళ్ళేమో మీరు ఊరుకోండి, మేమే తీసిపోతాం, వాసన భరించలేకపోతాం ఉంటాం. ఈ చుక్కును తీసుకుని ఎక్కడితో పడేయాలి. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది, వెతుకుతుంది దీనికోసం, ఎక్కడ ఉంది, ఎవరి ఇంటికా ఉంది, కనిపించడం లేదు, భీమవరం ఉందా, పాలకలు ఉంది, ఏంటి కనపడుతుంది, వెతుకుతుంది. ఒక 20 రోజులు వెతుక్కుంటుంది, ఇంకా చచ్చిపోయింది అది అది కనపడుతుంది, అది శరీరం చచ్చిపోయిందని నిర్ధారణ వచ్చాక వెతకటం మానేస్తుంది. మన శరీరంలో మన మనస్సు వెతుకుతుంది, మనం చనిపోయాడు. ఓ 15 రోజులు 20 రోజులు వెతుకుతాను ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని. అది కనపడదు, అప్పటికే కాల్ చేస్తారు. దాన్ని కాల్ చేసేటప్పటికి ఇంకా వెతకటం 15 రోజులు 20 రోజులు వెతుకుతుంది అంటే మనం కూడా భవిష్యత్తులో వెతుక్కుంటాం కాబట్టి చెబుతున్నాను. 15 రోజులు 20 రోజులు వెతుకుతుంది, వెతికిపోయి ఇంకా పోయింది చచ్చిపోయింది నిర్ధారణ అయిపోయింది వెతకటం మానేస్తుంది. ఎదుట మానేసి ముందు చూపు తర్వాత సంస్కారాన్ని బట్టి ప్రయాణం చేస్తుంది. కర్మ ఆ వాసన బట్టి, ఆ టెండెన్సీని బట్టి, వాసన అనుగుణంగా ఆ సంస్కారానుగుణంగా పనిచేస్తుంది. వెతకటం వెతుకుతుంది 15 రోజులు, ఏమైంది కనిపించడం లేదు ఎక్కడ ఉండదు. అంటే దీనికి రోజు స్నానం చేయిస్తాం, అన్నం పెడతాం, పౌడర్ రాస్తాం, స్నో రాస్తాం, మెడ నిండా వస్తువులు పెట్టుకుని రోడ్డు మీద తిప్పుతూ ఉంటాం. దీన్ని మన శరీరానికి చేసి చాకరీ చెప్పలేము, మూడు అంత చాకరీ చేసేస్తుంది. మళ్ళీ మంచి మంచి బట్టలే కట్టుకోమని మామూలు బట్టలు ఒప్పుకోలేదు. ప్రతి వాళ్ళు చేసి శరీరానికి చేసి చాకరీ అంతలేదు. పైగా వారానికి ఒకసారి రోగం ఒకటి వస్తూ ఉంటుంది, దీన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నడవచేయాలంటుంది, మళ్ళీ ఏ రిక్షగా కలవాలి. దీనికి మన శరీరానికి చేసి చాకరీ అంతలేదు. కానీ ఏడో రోజులు మనకి శరీరం దగా చేసేస్తాం, మనం ఇంత అంతులేని చాకరీ చేస్తున్నాం, ఏడో రోజున దగా చేసేస్తాం. మనం అది చావు చచ్చిన చచ్చిపోయిన వాళ్ళ గురించి చావబోయే వాళ్ళు అలాగే ఇస్తారు, మమ్మల్ని దగా చేసి వెళ్ళిపోయాడండి. ఈయన మీ శరీరం వీళ్ళు దగా చేసేస్తుంది. అదే భగవాన్ చైతన్య గారు చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చచ్చిపోయే వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటారు. భగవాన్ ఏం చెప్పారంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాడు చనిపోయిన వాడి గురించి ఏడుస్తూ ఉంటారు. వీడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ చనిపోయిన వాడి గురించి ఏడుస్తూ ఉంటాడు. అది ఎంతకాలం ఏడు పొందో ఎంతకాలం పునర్జన్మలు వస్తూ ఉంటాడు. ఇంకా పునర్జన్మలు ఎందుకంటే ఏడవుతాను. ఈ మనస్సును వదిలించుకోవాలి ఉంది నాకు అని మీరు అంటున్నాడు. భగవాన్ అంటున్నారు నువ్వు కానిదాని గొడవ నీకెందుకయ్యా, ఆ మనస్సును వదిలించుకుంటానంటున్నాడు. నువ్వు కాదు అది వదిలించుకున్నా వదిలించుకోకపోయినా నువ్వు కాదు దాని గొడవ నీకెందుకోదిలే. ఈ ఆ మనస్సు నువ్వు కాదు, అది నువ్వు వదిలించుకుందా ఉన్నా నువ్వు కాదు, వదిలించుకునే ఉద్దేశం లేకపోయినా అది నువ్వు కాదు. అది నువ్వు అవుననుకున్నప్పుడు కాదు, కాదనుకున్నప్పుడు కాదు. నీ మనస్సును ఇవ్వాలనుకున్నప్పుడు అది నువ్వు కాదు, అవుననుకున్నప్పుడు కాదు. అసలు గాఢనద్దలో నేను అది ఎదురేసి ఎదిగిపోతాను కదా గాఢనద్దలను. అది నువ్వు కాదు, అది నేను అనుకున్నప్పుడు నువ్వు కాదు, అది అవుననుకున్నప్పుడు నువ్వు కాదు. ఇంకా దాని గొడవ వదిలేదయ్యా. నీ హృదయంలో ఏదో ఒక సత్యం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది, అది చూసుకో, అది చూసుకోవడం నేర్చుకో. ఇది పత్తా లేకుండా పోతుంది. ఇంకోటి మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చాడనుకోండి, మీరు ఆయన చుట్టాన్ని కొట్టక్కర్లేదు, గౌరవించడం మానేస్తే ఆడైపోతాడు. మీరు మంచి పిలుచుకుంటారా, భోజనం చేస్తారా, ఇలా అనకండి, మాట్లాడుకోకుండా ఆడైపోతాడు. చుట్టూ అలా మనస్సును కూడా ముందు దాని గొడవ వదిలేయండి, దాన్ని పట్టించుకోకుండా అదే పోతుంది అంటున్నారు భగవాన్. దాన్ని పట్టించుకుని వస్తాడు చేస్తుంటే అది ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్ళదు. దాన్ని పట్టించుకోవడం వదిలేయండి, మనస్సును అది మీరు కాదు, మీరు అవునుకున్నప్పుడు కూడా అది కాదు. దాన్ని పట్టించుకోవడం వదిలేయండి, పట్టించుకోవడం వదిలేసి నీ ఒకవేళ నువ్వు ఏదిగా ఉన్నావో దాని సాధకు స్ఫురణలో ఉండు, దాని సాధకు ఎరుకులు ఉండు, దీన్ని కూడా వదిలే. దాన్ని పట్టించుకోవద్దు, పట్టించుకోకుండా అదే పోతుంది. అది నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు పరిస్థితులు ఏంటంటే మన నేను ఉన్నాను అది అంటుంది. నువ్వు మొక్కకు నీరు పోస్తాడు చావమంటే ఎలా చావుతున్నా చాలు, మొక్కకు నీరు పోస్తా మొక్క చావాలంటే నీ చనిపోదు, దానికి నీరు పోయి మానేస్తే చనిపోతుంది. అలాగే మనస్సును పట్టించుకోకుండా ఉందంటే దానికి నీరు పోయి మనస్సుకి దాన్ని పట్టించుకోవడం మానే, అది ఏదో రోజు అదే పోతుంది. అది నువ్వు పట్టించుకున్నావని కూర్చుంటాను నేను. నువ్వు కాని దాన్ని పట్టించుకోవడం ఎందుకు, నువ్వు ఏదైతే అవునో దాన్ని నువ్వు పట్టించుకోవడం లేదు, కానీ దాన్ని పట్టించుకుంటున్నావు. ఆ పట్టించుకోవడం లేదు అదే పోతుంది. నువ్వు ఏదైతే అవునో దాని తాలూకు గుర్తింపులు ఉండు, దాని తాలూకు గ్రహింపులు ఉండు, దాని తాలూకు అండర్స్టాండింగ్లు ఉండు, దాని తాలూకు ఎరుకులు ఉండవయ్యా. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు, నువ్వు కానిదంతా పోతుంది. ఇది రమణ బోధ. నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉండు, నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉండు, నువ్వు కానిదంతా, నువ్వు కానిదంతా పోతుంది. ఎవరిలో ఉండటం నేర్చుకోవాలి. మనం ఇప్పుడు తలకాయలో ఉంటున్నాం, ఈ శిరస్సులో ఉండటం, హృదయంలో ఉండటం నేర్చుకోవాలి. ఆ ఉపాసనకు ఉపాసన కేంద్రాలలో హృదయం ఒకటి. భగవంతుడు మనకి చాలా ఉపాసనా కేంద్రాలు చెప్పాడు, అందులో హృదయం ఒకటి. హృదయంలో స్థిరపడి ఉండు, మనస్సు దానంతరదే పోతుంది, దాన్ని పట్టించుకోకు, దానంతరదే పోతుంది. ఈ మనస్సు ఏదో గొడవలు తెచ్చిపెడతా ఉంటుంది, ఈ మనస్సు ఏదో గొడవలు తెచ్చిపెడతా ఉంటుంది. అప్పుడు కూడా మీరు చైతన్యాన్ని విడిచిపెట్టకండి, ఈ గొడవలు మిమ్మల్ని ఏమి చేయండి. ఆ చైతన్య స్ఫురణలో ఉంటాయి. నిజంగా ఇంతకీ నీకు ఆనందం కావాలి, దేవుడు ఉన్నాడా లేడా నీకు అక్కర్లేదు, నీకు ఆనందం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి. మానవుడు ప్రతిదీ ఆనందం కోసం, ఏ పని చేసిన ఆనందం కోసం మాట్లాడతాడు, ఆనందం కోసమే చేస్తాడు ఈ పని. మీ సినిమాకి ఎందుకు వెళ్తున్నారు? ఆనందం కోసం. అది ఆనందం ఉన్నా లేకపోయినా మానవుడు ఏ పని చేసేది ఆనందం ఉండని కూడా చేస్తాడు. మాట్లాడితే ఆనందం కోసం మాట్లాడతారు, పని చేస్తే ఆనందం కోసం చేస్తారు. ఆనందం ఎక్కడెక్కడ లోపల సృష్టిలో ఎక్కడా లేదు, నీ హృదయంలోనే ఉంటుంది. నీ హృదయంలో ఉండటం కాదు, నీవై ఉన్నావు. జాగ్రత్త అర్థం చేసుకోండి, హృదయం నీ హృదయంలో ఆనందం ఉండటం కాదు, నీ స్వరూపమే ఆనందం. నీ స్వరూపంలో ఉండటం, నీ స్వరూపమే సుఖం, నీ స్వరూపమే శాంతి. అందుకే నువ్వు ఆనందాన్ని కోరుకుంటున్నావు. నీకు చచ్చిపోవాలని లేదు, ఇంకేది నీ స్వరూపానికి చావు లేదు. మీరు ఎవరికైనా చచ్చిపోవాలండి, మీరే ఎవరికి చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలనే ఉంది. మీ స్వరూపంలో ఉండటం, మీ స్వరూపం యొక్క సాధిస్థితి ఉండటమే. మీ స్వరూపం ఏ ఉందో అదే మీరు కోరుకుంటున్నారు. మీ స్వరూపానికి చావు లేదు, అంటే మీకు చావు అంటే ఇష్టం లేదు. మీ స్వరూపంలో ఆనందం ఉంది, అంటే మీకు దుఃఖం అంటే ఇష్టం లేదు. మీ స్వరూపంలో శాంతి ఉంది, అంటే అశాంతి అంటే మీకు ఇష్టం లేదు. మీకు తెలియకుండా ఒక మాట మాట్లాడినా, ఒక చేత చేసినా మీకు తెలియకుండా, మీకు తెలియకుండా మిమ్మల్ని తెలుసుకుని, మీరు పాపం చేసినా పుణ్యం చేసినా మీకు తెలియకుండా మీరు తెలుసుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. చెడ్డ చేసేవాడు కూడా ఆనందం కోసమే చేస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. చెడ్డ చేసేవాడు కూడా ఆనందం కోసమే చేస్తాడు. మీ కోడలు పొరపాటు లేకపోయినా మీరు తిడతా ఉంటారనుకోండి, ఏదో ఒక కోడలను తిడితే మీకు ఆనందం వస్తుంది, రావచ్చు. ఆనందం కోసం మీరు తిట్టచ్చు. చెడ్డ చేసేవాడు కూడా ఆనందం కోసమే చేస్తాడు, మంచి చేసేవాడు కూడా ఆనందం కోసమే చేస్తాడు. ఆనందం బయట ఎక్కడా లేదు, ఆనందం బయట సృష్టిలో ఎక్కడా లేదు. ఆనందం నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో ఉండటం కాదు, అది నీ వల్ల ఉండదు. అందుకే నీకు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటుంది. ఎప్పుడైనా దుఃఖం వస్తుంది అనుకోండి, రావద్దు మా ఇంటికి దుఃఖం, రావద్దు మా ఇంటికి, రావద్దు మా ఇంటికి, రావద్దు అంటారు. మీ ఇంటికి ఎప్పుడైనా దుఃఖం వస్తుంటే రావద్దు 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 అంటారు. మీ మనసులోకి ఎప్పుడైనా దుఃఖం వస్తుంటే రావద్దు రావద్దు అంటారు. ఇప్పుడు వస్తే మీకు నష్టం ఏంటి? దుఃఖం వస్తే మీకు నష్టం ఏంటి? ఇప్పుడు దుఃఖం వస్తుంది అనుకోండి, మీకు పోయి వస్తే రానివ్వండి అనుకోవచ్చుంటే నష్టం ఏంటి మీకు? మీ స్వరూపంలో దుఃఖం లేదు. మీ స్వరూపంలో ఏదైతే లేదో అది వస్తుంటే వద్దు 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 వద్దు. నువ్వు పై గురికి బుద్ధిగా కనిపిస్తున్నావు, కానీ వద్దు 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 అనిపిస్తుంది. మీ స్వరూపంలో ఏదైతే లేదో అది వస్తే మీరు వద్దు, చావు వద్దు, దుఃఖం వద్దు. ఇంకా మీ స్వరూపంలో చావు లేదు, మీ స్వరూపంలో దుఃఖం లేదు అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు వెతుక్కుంటున్నారు. ఎక్కడ ఆనందం లేదు, నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయం వైపుకు నీ మనోగతిని, నీ మనో ప్రవాహానికి, నీ మనో ప్రవాహాన్ని ఎవరైతే హృదయలోపుకు మళ్ళిస్తున్నాడో వాడు గురువు. నీ మనో ప్రవాహాన్ని ఎవరైతే హృదయలోపుకు మళ్ళించడో వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. నేను ఉదాహరణ చెప్తాను, హృదయంలో ఆనందం వదిలేసి ఎక్కడో ఆనందం, ఎక్కడో ఆనందం ఉంది, ఎక్కడో ఆనందం ఉంది అనుకోవటం. పంచదార మిఠాయి ఒకటి పట్టుకున్నట్టు ఇలా చేస్తాడు, పంచదార మిఠాయి అప్పుడు వేడిగా ఉంది, అరిచేతులు పెంచి కాలిపోతుంది, వేడి వేడిగా ఉంది, నూనె కూడా ఎక్కువ ఉంది, చెయ్యి కంటుకుంటాము, ఉడిపడిగా లేదు, వేడిగా ఉంది, అంటుకుంటాను, చేతికి అంటుకుంటుంది, రసం అంటుకుంటుంది. అటువంటి మిఠాయి ఒకసారి రామకృష్ణ మఠం బెంగళూరులో మాకు ఇచ్చారు మిఠాయి, చే అరిచేతులు పెంచి అప్పుడే చేసుకొచ్చారము, మూడు రోజుల కింద చేసిన బూరిలా లేవని. బహుశా మిఠాయి అప్పుడే చేసుకొచ్చారండి, చేతిలో పెట్టుకుంటే కాలిపోతుంది, చెయ్యాలి నూనె అంత అంటుకుంటుంది, వేడి వేడిగా ఉంది. కొంతమంది ఆ మిఠాయి పక్కనే పెట్టేసి ఆ చెయ్యి నాగుతున్నారు కొంచెం చల్లారాక చెందామని. ఆ మిఠాయిని వదిలేసి వేడి వేడిగా వేడి వేడిగా తిని తియ్యగా ఉన్న మిఠాయిని కింద పడేసి ఆ చేతికి అంటుకున్నటువంటి చేతికి అంతకుండా అంటుకుంటుంది కదా ఆ మిఠాయికి సంబంధించిన ఏదో అంటుకు, ఆ చీపి దాని చేతికి అంటుంటుంది కదా, మిఠాయిని కింద పడేసి ఆ చేతికి అంటుకున్న దాన్ని నాకటం ఎటువంటిదో హృదయంలో ఉంటుంటాను. ఆనందాన్ని వదిలేసి బజార్లో పట్టడం కూడా ఎటువంటిదో. అయితే నీ హృదయంలో లేనిది, నీ స్వరూపంలో లేనిది నేను కోరుకోవు. నీ పేరే నీ స్వరూపమైన ఆనందం, మంచిది ఆనందాన్ని కోరుకుంటున్నావు. అయితే ఈ హృదయంలో ఉన్న ఆనందాన్ని అనుభవించుకొని ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం కొత్తగా ఉంటుందట్లేదు. ఆనందం మీకు అనుభవంలోకి వచ్చినందుకు ఏ క్షణానికి ఆ క్షణం ఫ్రెష్గా ఉంటుంది, మర్చిపోయినట్టుండదు, ఉడిసిపోయినట్టుండదు, రోత పొట్టదు, అటువంటి ఏ క్షణానికి ఆ క్షణం ఎప్పుడో ఫస్ట్ ఇప్పుడే ఈ ఆనందం మనకు అందుతుంది అనిపిస్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఈ సంవత్సరాల ఆనందం మీకు అనుకూలం ఉన్నా ఏ క్షణానికి ఆ క్షణం నిత్య నూతనం నిత్య నూతనం ఇప్పుడే ఈ ఆనందం ఇప్పుడే మనకు అందిందా ఈ ఆనందం అనిపిస్తున్నట్టు వెయ్యి సంవత్సరాలు మీకు కాలం గడిచిన అది అట్టిది ఆనందం. దానికి అద్దులు లేవు సరిహద్దులు లేవు పరిమితులు లేవు ఆనందానికి అద్దులు లేవు సరిహద్దులు లేవు పరిమితులు లేవు. ఈ కులాలు మతాలు తేడాలు లేవు. గాలికి కులం లేదు అగ్నికి మతం లేదు. పంచభూతాలకే కులాలు లేదు. ఇప్పుడు లోపల సద్వస్తువుకి కులాలు ఎక్కడ పూర్వపు రోజుల్లో అరిజనులు చెరువులో అరిజన్ని చెరువులో నీళ్లు ముంచుకొని వచ్చేవారు కదా పూర్వం. పూర్వపు రోజులు ఇప్పుడు 200 సంవత్సరాల పూర్వం అరిజన్ వచ్చే చెరువులో నీళ్లు తాగనిచ్చేవారు కాదు. ఈ అగ్రవర్ణాలు అన్న చోట అగ్రవర్ణాలు మన చెట్లు ఆవులు గేదెలు కూడా నీళ్లు తాగి అంబేద్కర్ అంటాడు ఆవుల కంటే గేదెల కంటే పశువుల కంటే మేము తేలికైపోయామని. ఆవులను తాగనిస్తున్నారు అగ్రవర్ణాలు అన్న చోట ఆవులు నీరు తాగనిస్తున్నారు పశువులు నీటిని తాగనిస్తున్నారు మమ్మల్ని తాగిన కూడా అంతకంటే చెడిపోయాము పశువుల కంటే చెడిపోయాము. ఈ మధ్య పశువు అంటే గుర్తొస్తాను మహాత్ముడు పశువు ఎవడని ప్రశ్న వేశాడు. పశువు ఎవడని ప్రశ్న వేశాడు ఒక మహాత్ముడు. మరి ఆయనే ప్రశ్న వేసి ఆయనే సమాధానం చెప్తాడు. నేను అజ్ఞానంలో ఉన్నాను అజ్ఞానం నుంచి ఎలా విడుదల పొందాలని ప్రయత్నం చేసేవాడు పశువు కాబట్టి కనీసం అజ్ఞానంలో ఉన్నాం అనే గుర్తింపు కూడా లేకుండా ఎవరైతే నడవాడు పశువు. అజ్ఞానంలో ఉన్నాం అందులోంచి విడుదల పొందుదామని ప్రయత్నం చేశాడు ఎవరో పశువు కాదు. కానీ అజ్ఞానంలో ఉన్నా అందులోంచి ఎంతో కొంత నేను విడుదల పొందుదామని ప్రయత్నం చేద్దామని కొంచెం విషమంతా కూడా చింతాకంతా కూడా ముళ్ళంతా కూడా ఎవడైతే ప్రయత్నం చేస్తున్నది వాడు పశువు. అలా కనీసం ప్రయత్నం చేస్తలేదు అజ్ఞానంలో ఉన్నామని కొంచెం తెలివి కూడా లేనివాడు ఆ ఉరికి కూడా లేనివాడు పశువు. ఈ నెల 28వ తేదీ నక్షత్రం ప్రకారం భగవాన్ నిర్వాణం అయినటువంటి రోజు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నారు. మీరు అందరం బిజీ బిజీ అయిపోతున్నారు ఆ రోజు కారణం. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాం మేము బిజీగా ఉన్నాం అంటే అది ఎప్పుడైనా సాగు వచ్చినా సాగు కూడా అలా చెప్తారు మేము బిజీగా ఉన్నాం రేపు రాదు వాళ్ళు రావద్దు బిజీగా ఉన్నాం అని చెప్తారు. అది అపాయింట్మెంట్ తీసుకోమంటూ అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ నెల 28వ తేదీని సాయంత్రం సరిగ్గా 8:48 ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండండి. మీరు ఇంటికాడ ఉన్నా ఎక్కడ ఉన్నా ట్రైన్లో ఉన్నా కార్లో ఉన్నా ట్రైన్లో ఉన్నా ఉండి ట్రావెలింగ్లో ఉన్నామని అది ఒంపు. మీరు ట్రైన్లో ఉన్నా కార్లో ఉన్నా ఇంట్లో ఉన్నా కిచెన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8:42 ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండండి. మీరు ఆ టైంకి ఎక్కడ ఉంటే అక్కడ కిచెన్లో ఉంటే కిచెన్లు ట్రావెలింగ్లో ఉంటే ట్రావెలింగ్లో. నక్షత్రం ప్రకారం ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8:40 నిర్వాణ స్థితి పొందారు. అంటే దేహ బాధ వదిలించుకున్నారు దేహాన్ని వదిలించుకున్నారు ఆ శవానికి ఆ దేహాన్ని చేసే చాకరి వదిలిపోయిందని. జ్ఞానికి శరీరం ఉన్న ఒకటి శరీరం లేకపోయిన ఒకటి అయితే శరీరం ఉంటే చాకరి చేయాలి శరీరం లేకపోతే చాకరి ఇచ్చేది ఎక్కర్లేదు. శరీరం లేకపోయినా తన అస్తిత్వానికి జ్ఞానికి భంగం ఉండదు. ప్రపంచం కల్పించకపోయినా భంగం ఉండదు. వాళ్ళు వాళ్ళ శరీరం ఉన్నా శరీరం లేకపోయినా వాళ్ళ అస్తిత్వానికి భంగం ఉండదు. వాళ్ళ జ్ఞానులు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. శరీరం ఉన్నప్పుడు కూడా వాళ్ళ శరీరం కాదు. వాళ్ళ ద్వారా ఏ శక్తి అయితే పని చేస్తుందో ఆ శక్తికి చావు లేదు. శరీరం లేకపోయినది పని చేస్తుంది. మీరందరూ అదృష్టవంతులు. మీరు మంచి మార్గంలో ఉన్నారు. శ్రవణం చేస్తున్నారు. అవగాహన పెంచుకోండి. అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ పెంచుకోండి. అండర్స్టాండింగ్ కూడా ఒక యోగంతో సమానం. ధ్యాన యోగం ఎటువంటిదో భక్తి యోగం ఎటువంటిదో అండర్స్టాండింగ్ కరెక్ట్గా అవగాహన చేసుకోవడం కూడా ఒక యోగం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమ శివాయ ఓం జ్ఞానాయ నమ ఓం ఆనందాయ నమ ఓం పుణ్యాయ నమ ఓం పుణ్యకృతే నమః. ఆయన పుణ్యాత్మయే కాదు, ఆయన పుణ్యం మనం కాదు, పుణ్యం పనులు కూడా చేయిస్తూ ఉంటాడు. ఓం పుణ్యకృతే నమః. మనం ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఆయన దయ లేకుండా ఆయన సంకల్పం లేకుండా అది చేయలేము. మనం ఏదైనా మంచి పని చేస్తే ఆయన ఆ సంకల్పం తెచ్చి ఆయన సంకల్పం లోపల ఇచ్చేవాడు కూడా ఆయన. ఆయన చేస్తాడు, మంచి అది చేయిస్తాడు. ఓం పుణ్యకృతే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం స్కందాయ నమః. ఓం శివాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ 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 నారాయణ. అంటే మీరు ఇలా జపం చేయటం వల్ల మీరు ఇంటికల్లా మౌనంగానే చేసుకోవచ్చు జపం. ఉపయోగలేని తలంపులు మనకు రావు. మనకు ఉపయోగలేని తలంపులు, మనకు అవసరం లేని తలంపులు, మనకు అక్కర్లేని తలంపులు మనకు రావటం మానేస్తాయి నిరంతరం నామాన జపించటం వల్ల. శరీరం వచ్చిందంటే దానికి ముగింపు చావు. దానికి ముగింపు రాకముందే మనం నేర్పడి జ్ఞానాన్ని సముపార్జన చేయమని శాంతి.